జై మహాకాల్. ఇది డిసెంబర్ 19, 2004 సాయంత్రం 7 గంటల ఒంగోలులో జరిగిన భగవద్గీత గోసేవ. జై జయ మహాకాల్.
భగవద్గీత యొక్క 6వ అధ్యాయానికి వస్తున్నాం మనం. మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ప్రతి క్షణము కూడా 2 సేనల మధ్య మనం ఉంటాము. ఒకటి సమాజము, కుటుంబము, ప్రజలు నచ్చే పనులు, ఇంకోటి గురువుకి నచ్చేటటువంటి పనులు. ఈ 2 పనుల మధ్య ఎప్పుడు ఇరుక్కుని ఉంటాం మనం. విషాదం ఏమిటి అంటే గురువుకి నచ్చే పని ఏంటో మనకు అర్థం కాదు. ప్రజలకి నచ్చిన పని చేయాలనుకోము. అంటే నిజంగా యోగంలో వెళ్ళ దలుచుకున్న వాళ్ళకి అంతే నిరంతరము విషాదమే. అంటే నిరంతరము ఆ విషాదం లేకపోతే జీతం అంత పట్టదు. విషాదం ఏమిటో అర్థమవుతుంది కదా. విషాదం ఏమిటి అంటే గురువులు చెప్పినట్టు జీవించలేము, సమాజానికి ఏది హర్షిస్తుందో అది చేయటానికి మనం ఇష్టపడము. అది అర్జున విషాదం. ఆ విషాదం ఉంటే తప్ప భగవద్గీతలోకి ప్రవేశం ఉండదు. ఇంకేత మిగతాదంతా కూడా పారాయణే అవుతుంది. అధ్యయనం చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ గీత యోగశాస్త్రంగా మారాలి అంటే మొదటి లక్షణం ఏంటంటే నిరంతర విషాదం. అది రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. అమ్మ ఇంకో రోజు అయిపోయింది, ఆ ఏడుపు మెహర్ బాబా బొరగొరగేసి కొట్టుకుంటూ ఉండేవాడు. 9 ఏళ్ల పాటు కొట్టుకున్నాడు ఆయన. విషాదం అది అర్జున విషాదం. ఇంకొక మనం భగవద్గీత చదివేసి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సినిమా గడిపోయామనుకోండి, అది విషాదమే అవ్వదు. అది నిరంతరం ఇంకా ఏడితే అది మహా ఏడుపు అనమాట. నేను చెప్పటమే, భగవద్గీత యొక్క అవగాహన రావాలి అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ కుతూహలం, సబ్జెక్ట్ అర్థం కాకపోతే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అర్థం కాకపోతే కుర్రాడు ఎంత బాధపడతాడు. బాధపడతాడు కదా, ఆ టీచర్ని అడుగుతాడు, ఈ టీచర్ని అడుగుతాడు, వాడిని అడుగుతాడు, వీడిని అడుగుతాడు, ఎంతవరకు వాడికి అర్థం అయ్యేంతవరకు. ఆ విషాదం గురించి మాట్లాడుతున్నాం అంటే ఏడుస్తూ కూర్చోమని కాదు. ఇంకా అవగాహన అవలేదే నాకు, ఇంకా అవగాహన అవలేదే, అది మొదటి స్టేజ్. ఆ ఏడుపు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, పూర్వకాలంలో అయితే గురువులు ఉండేవారు, గురువు ఆశ్రమానికి వెళ్ళిపోతే ఇంకా ఆయన ఏదో చెప్తూ ఉండేవాడు. ముఖ్యంగా పూర్వకాలంలో గురువులు ఏం చెప్పేవాళ్ళు అంటే వాడి యొక్క ఆత్మస్థితిని బట్టి గోశాలలో కలప చెప్పేవాళ్ళు. ఆ గోశాలలో పని చేశాక పవిత్రత వచ్చాక దాని తర్వాత జ్ఞానబోధ చేశాడు. ఇప్పుడు గోశాలకు వెళ్ళటం అనేటువంటి ప్రసక్తే లేదుగా, గోశాల లేదు. సత్యకామ జాబాలి కదా, దానికి చాలా పెద్ద మంచి ఉదాహరణ. సత్యకాముడు వెళ్తాడు, నీ తండ్రి ఎవరో తెలియదు, సరే కానీ నీకు ఆస్తి ఉంది, కానీ నీకు ఆత్మజ్ఞానము పొందేటటువంటి స్థితి రావాలి అంటే నువ్వు గోసేవ చేయాలి. సమస్య అంటే భారతదేశ స్వాతంత్రం కూడా గోసేవ మీదే ఆధారపడి వచ్చింది. మంగల్ పాండే అనేటటువంటి ఒక వ్యక్తి 1857 8 May అనుకుంటా డేట్ రివోల్ట్ చేస్తాడు. ఎందుకు రివోల్ట్ చేస్తాడు అంటే అప్పుడున్నటువంటి అది వెళ్ళిపోయేది కదా, ఒక ముఖ అర్థం కాదు ఏం చేస్తున్నాడు అర్థమైనా మీకు. కొన్ని సూటాలలో ఆవు కొవ్వు పంది కొవ్వు ఇరువురు ఉన్నారు అప్పుడు, హిందువులు ముస్లింలు, వాళ్ళిద్దరికి కూడా మతం మీద ఉన్నటువంటి వాళ్ళ ధర్మం మీద ఉన్నటువంటి ప్రేమను నాశనం చేయడానికి పెడితే మంగళ పాండే రివోల్ట్ చేయడం పంపిస్తారండి. దాని తర్వాత అక్కడ ఒక శివమందిరం ఉండేది, ఇప్పుడు ఉంది ఆ శివమందిరం. ఈ సైనికులందరూ అక్కడ ఎండాకాలమే కదా, ఎండాకాలంలో దాహం తీసుకోవడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక బాబా ఉండేవాడు, మీకు నేను నీళ్లు పోయాను, మీరు ధర్మభ్రష్టులు, మీరు ఆవు మాంసం ఆవు కొవ్వుని నోటితో పట్టుకుని తీసుకున్నారు, మీకు నీళ్ళు ఇవ్వను, వాళ్ళకు ఒళ్ళు మండిపోయింది 85 మందికి, మా చేత అలాంటి నీచమైనటువంటి పని చేయిస్తున్నారా అని 80 మంది కూడా రివోల్ట్ చేశారు. 85 మంది కానీ 85 మందిలో కొంతమంది ఊసుకోటకు వచ్చేసారు, కొంతమందిని దేశ బహిష్కరణ శిక్ష వేశారు. దాని తర్వాత ఈ సిక్కు మతం ఇవంతా కూడా గో ప్రధానంగా తీసుకోబడి చేసినటువంటి ఏంటంటే గోవుని మనము తల్లిలాగే చూడాలి. గాంధీ గారి దగ్గర నుంచి గోసేవకే ప్రాధాన్యం ఇచ్చారు ఆయన, రెండు ఆయన గోసేవ హరిజన సేవ, ఈ రెండు ఉంటే కానీ భారతదేశానికి స్వాతంత్రం రాదు. భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు రావాలో మీకు చాలా సార్లు నేను చెప్పాను కదా, భారతదేశానికి స్వాతంత్రం వస్తే తప్ప మనకి పురోగమనం లేదు, మానవ జాతికి పురోగమనం లేదు. జమ్నాలాల్ బజాజ్ బిర్లా వీళ్ళిద్దరినీ ఎన్నుకున్నాడు గాంధీ గోసేవ చేయటానికి. గోసేవ చేస్తే మహాలక్ష్మి ప్రాప్తి వస్తుంది అన్న దానికి వాళ్ళ రెండు కుటుంబాలు పెద్ద ఉదాహరణ. బిర్లా ఘనశ్యామ్ దాస్ బిర్లా వీళ్ళిద్దరికీ అప్పుడు చెప్పాడు ఆ పని 1924లో, గోసేవ సంగతి మీరు చూసుకోండి, హరిజన సేవ మిగతాది నేను చూసుకుంటాను. ఎవరైతే గోసేవ ఒక బాధ్యతగా తీసుకున్నారో వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా, కొట్టించారు వాళ్ళు బిర్లా కుటుంబము అంటే. ఇప్పుడు మళ్ళా వాళ్ళలో ఏదో తొందరగా ఉంటుంది, బిర్లా కుటుంబంలో నేను ఫాలో అవ్వలేదు ఏమవుతుందో, కానీ తల్లి తర్వాత వాళ్ళ పుణ్యకాలం ఎంతవరకు ఉంటుంది, 3 జనరేషన్స్ వరకు ఉంది కోటీశ్వర దత్తం అంటే. అక్కడ దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాను నేను, గోసేవ చేయడం మీరు నేర్చుకోవాలి, కనీసం గోవు యొక్క ఫోటో అయినా మీ దగ్గర మీళ్లలో ఉండాలి. ఎందుకు గోవుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే యోగ విద్య మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను అంటాడు. సూర్యుడిలో గో అనేటటువంటి ఒక సూర్యకిరణం ఉంది, కపిల అనేటటువంటి ఒక సూర్యకిరణం ఉంది లాగా. ఇప్పుడు మర్చిపోయాను సూర్యుడి యొక్క కిరణాల గురించి. గో అనేటటువంటి సూర్యకిరణంతో ఏర్పడ్డటువంటి శరీరము ఆవు, ఆవు యొక్క శరీరము సూర్యుడి యొక్క కిరణాలతో ఏర్పడింది గో అనేటటువంటి కిరణాలతో. ఈ కిరణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే గోలోకం నుంచి వస్తుంది. గోలోకం అంటే ఎక్కడ, సర్వోచ్చమైనటువంటి స్థితి, భారతదేశం యొక్క ఆధ్యాత్మిక చరిత్రలో శుద్ధి లోకము. దాని తర్వాత అనేక లోకాలు ఉన్నాక లాస్ట్ ఉన్నటువంటి లోకాన్ని మనం గోలోకము అంటాం. గోలోకం అంటే సూర్యుడు యొక్క ఆ కిరణము, గో అనేటటువంటి కిరణము ఉండేటటువంటి స్థితి. అక్కడి నుంచి ఆవులు వస్తాయి కనుక ఆవు యొక్క స్పర్శ కూడా మీకు పుణ్యాన్ని ఇస్తుంది. అంటే ఆవు యొక్క స్పర్శ నిజంగా పుణ్యం ఇస్తుందా మాస్టారు, మనకు అన్ని అనుమానాలేగా, విషయం చెప్పినా మనం వినం కాదు. నేను ముందుకు వచ్చేస్తే వెనకాతలు వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మీరు ఎందుకు ఇంత దూరం ఇక్కడైతే దుర్వాసన వస్తుందమ్మా చూడండి కదా వస్తాను లేదు అంటే. నేను ఎందుకన్నానంటే ఏమో అంత దూరంగా కూర్చుంటున్నారు మీరు చూడండి, మీరు ముందే ఇలా కూర్చుని ఉంటే డిస్టర్బెన్స్ ఉండేది కాదు కదా లైన్ లో, అందుకు డిస్టర్బ్ మరి ప్రతిదీ ఓ అంటే ప్రతిరోజు కొత్తగా చెప్తా ఉన్నారు. ప్రతిదీ దొరుకుని ఎవరైనా వస్తే మళ్ళా దానికి నేను ఆగాలన్నమాట. ఇంత లోపల ఏం చెప్తున్నాను మర్చిపోతుంది. అంచేత గోవు యొక్క స్పర్శ పుణ్యాన్ని ఇస్తుంది. మీ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది అదంతా. బ్లేడ్ చిన్నకురాడి చేతిలో వాడికి ప్రాణాపాయం కలగలేవు, ఓ దొంగాడి చేతిలో నీకు అపాయం కలగలేవు, ఒక డాక్టర్ చేతిలో నీకు ప్రాణం పోయవచ్చు. బ్లేడ్ అదే కాదు, ఆవు అదే. అంటే ఆవులో ఏం లేదు, ఉన్నది ఎందులో ఉంది, మీ జ్ఞానంలో ఉంది. ఆవును ఉపయోగించుకోవటంలో ఉంటుంది. అంటే ఆవు యొక్క స్పర్శ కూడా మీకు చాలా పుణ్యాన్ని కలగజేస్తుంది. ముఖ్యంగా ఆవు యొక్క గిట్టల నుంచి వచ్చేటటువంటి ధూళి, గోధుడి అంటున్నాం, దాన్ని కనుక పొట్టులాగా పెట్టుకోగలిగితే అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది అని వేదాలలో రాత్రి తెలుస్తుంది. ఇంకా గోపూజ విధానం ఒకటి ఉంది, మరి ఆ పూజా విధానం మీకు అందజేయగలిగితే అందజేయగలుగుతాను. పంపించగలను దాన్ని మీరు చేసుకుంటూ ఉండండి. నకిలీగానే ఆయన ఇంకేటంటే ఆ బజాజ్ వాళ్ళు గోపూజ గోరక్షణ సమితి అదంతా చేస్తూ కరపత్రి మహారాజు ఇంకా అనేక మంది మహాత్ములు ప్రాణాలు ఇచ్చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక గోహత్య జరగకూడదు అని, భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక అదే అర్థం చేసుకోండి. యాజ్ లేట్ యాజ్ 1966 వరకు నాకు తెలుసు, అప్పుడున్నటువంటి నెహ్రూ కానీ అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ కానీ వీళ్ళెవరూ కూడా ఏమీ గో గురించి పట్టించుకోలేదు. కానీ మరి ఇప్పుడు ఎందుకు ఆ మాట నేను ఎత్తుకున్నాను అంటే, ఆ గోవుని కరెక్ట్ అయిన స్థానం మీరు ఇవ్వలేకపోతే ఈ భారతదేశం ఎలాగే ఉంటుంది ముక్క ముక్కలుగా. కరెక్ట్ అయినటువంటి గో కిరణం ఎప్పుడైతే మీరు ఆవు ద్వారా పట్టుకోగలుగుతారో, గోకి ఇంకో అర్థం కూడా ఉంది, పృథివీ అని అర్థం ఉంది. అంచేత పృథివీ అన్నా మళ్ళా గో శరీరం అన్నా ఒకటే. అంచేత మీరు గోకి ప్రదక్షిణ చేయగలిగితే పృథివీకి ప్రదక్షిణ చేసినట్టు. పిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళకి 21 రోజుల పాటు గోశాలలోనే జీవిస్తూ ఆవు నుంచుంటే నుంచోవాలి, కూర్చుంటే కూర్చోవాలి. దానికి తిండి పెట్టాకే వీడు తిండి తినాలి, దాని మంచిగా తాగాక వీడు మంచిగా తాగాలి. రఘువంశం అక్కడ స్టార్ట్ అయింది. దిలీపుడు అనేటటువంటి ఆ రాజుకి సుదక్షిణ అని ఆయన భార్య పేరు. వాళ్ళిద్దరూ ఇలాగే 21 రోజులు చేసినప్పుడు పుట్టినటువంటి వాడు రఘు. ఆ రఘు మహారాజు మొత్తము భారతదేశం యొక్క చరిత్రకి ఆధారభూతమైనాడు. అంచేత ఆవు, ఆవు యొక్క పవిత్రత మీరు అర్థం చేసుకోలేకపోతే, కానీ ఆవు ఎప్పుడు కృష్ణుడు అంతాతనే ఉంటుంది. ఆవు లేని కృష్ణుడు సాధారణంగా మనం గమనించాం. భారతదేశం ముక్కలాగిపోయినప్పుడు ఎలా అనిపిస్తుందో, ఆవు లేకుండా ఒక కృష్ణుడు మాత్రమే ఉన్నాడనుకోండి, అప్పుడు అదే బాధగా ఉంటుంది. అంచేత ఈ ఆవు యొక్క ఈ రెండు స్వరూపాలు అర్థం చేసుకోవాలి మీరు. ఒకటి ఆవు అంటే ఏమిటి, మూర్తి ధరించినటువంటి గోలోక సూర్యకిరణని, అది మీకు అర్థం అవ్వాలి. అది గోలోక సూర్యకిరణంగా దాన్ని భావించినప్పుడే ఆ ఆవుని మీరు పూజ చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు వస్తాయి. రెండోది ఏంటి, ఆవు అనగా పృథ్వీ మొత్తము, ఇట్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ పృథ్వీ. మొత్తం పృథ్వీ గ్రహం యొక్క సర్వలక్షణాలు కూడా ఆవులో ఉన్నాయి. అంచేత పృథ్వీ గ్రహానికి కావలసినటువంటి స్థాయి తీసుకురావాలి అంటే, అంటే పృథ్వీ యొక్క ఏకీకరణ జరగాలి అంటే, రాబోయేటటువంటి రోజులలో ఇప్పుడున్నటువంటి మొబైల్ ఫోన్స్ కంప్యూటర్స్ మళ్ళీ నాశనం అవ్వకుండా ఉండాలి అంటే పృథ్వీ ఒకటి అవ్వాలి. పృథ్వీ ఒకటి అవ్వకపోతే రాబోయేటటువంటి రోజుల్లో మీరు గమనించేది ఏంటి అంటే, 3 రకాలైనటువంటి భయంకరమైనటువంటి రోగాలు మానవ జాతిని పీడిస్తాయి. ఆల్రెడీ అవి పీడించటం మొదలెట్టాయి. కానీ అది మనకు ఒక సహజ లక్షణంగా మారబోతున్నాయి. ఆ తీవ్రత మీకు అర్థం అవుతే మీరు ఈ పనికి మీరు సహకరించాలి. క్లాసులు అందుకు పెడుతున్నాయి, ఏదో గీతా బోధ చేయడానికి నేనే ప్రకటన కావలసినది, ఇంత పెద్దలో పుస్తకం ఉంది, మీరు గీత కావలసినట్టు చదువుకోవచ్చు. నేను చెప్పేటటువంటి గీత మాత్రము సాహసికులకి తపస్సులకి ఉపయోగించేటటువంటి గీత. ఈ ఆవులని దానం చేస్తున్నాడు కఠోపనిషత్తులో సర్వజితి యాగంతో. కఠోపనిషత్ చెప్పాను కదా, ఆవు దానం చేస్తున్నప్పుడే నచ్చితే అడ్డు వస్తుంది క్వశ్చన్ మార్క్. ఏంటి మా తండ్రి ఇలాంటి ఆవుని దానం చేస్తున్నాడు, క్వాలిటీ లేదు. క్వాలిటీ లేని టొబాకో ఇచ్చినందుకు చైనాలో చంపించారు వాళ్ళని రోడ్డు మధ్యన పెట్టి. మీకు తెలుసా సంగతి, 1962లోనే ఇప్పుడు చైనా నుంచి కొంతమంది గుంటూరు వచ్చారు. గుంటూరులో టొబాకో క్వాలిటీ చూసుకున్నారు. సరే ఈ క్వాలిటీ టొబాకో ఇస్తామని చెప్పారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు చైనా నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్, వాళ్ళు ఏమంటారు ఏంటంటారు, బయర్స్ వచ్చారు. మన వాళ్ళు ఉన్నారుగా భారతదేశంలో, చూపించిన చైనా వాడు పట్టుకున్నారు. పట్టుకున్నాక బయర్స్ని రోడ్డు మీద నిలబెట్టి గుండేసి వచ్చారు. తక్కువ వాళ్ళది కాదు, మన వాళ్ళు అక్కడ నేను ఉన్నది. మన వాళ్ళు ఏం చేశారు వాళ్ళని, ఎంపీలు చేశారు. మర్చిపోయారు, మీరు ఏం చేయలేదంట, వాళ్ళు ఎంపీలు అయ్యారు. ఇంకా అలాంటి నీతి మానసిక స్థితిలో ఉన్నాం మనం. అది చూసుకోండి, అంతేత గోసేవ కంటే ఇంకో దారి లేదు పూర్వకాలంలో. అందుకే ఋషులు ఏం చేసేవారు అంటే, సత్యకామ జాబాలి కథ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పూర్వకాలంలో ఋషులు అసలు నీచ జాతిలో పుట్టిన వాళ్ళని ఒప్పుకునేవారు కాదు, అసలు ముట్టుకోవటానికి రానివ్వటానికి కూడా. కానీ ఋషి అందరినీ ఒప్పుకుంటారు. కానీ దానికి తగిన ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తం ఏం చేయించాడు, 400 ఆవులు ఇచ్చి దాన్ని వెయ్యగా మార్చాలి. అది కూడా సూర్యకిరణాలతో చాలా లింక్ ఉన్నాయి. 400 కిరణాలు ఎల్లప్పుడూ భూమి మీదకు వస్తూనే ఉంటాయి. అందులో 100 కిరణాలు చొప్పున 4 సమూహాలుగా మానవ జాతి ఏర్పడుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ పై స్థాయికి మానవ జాతి వెళ్ళాలి అంటే ఇంకా ఎన్ని కిరణాలు రావాలి, 600. ఆ 600 కిరణాలు మన సత్యకిరణ రూపాలలో ఉంటాయి. 100. ఆ జ్ఞానం అది ఏం లేదు మనకి, సాధనాత్మకమైనటువంటి విషయం ఏమీ లేదు. అమ్మ చెప్పింది ఇది ఒక చోట గుర్తు రావటం లేదు, మహోదరి తరంగాల అందులో ఉంది. ఈ పిల్లి పిల్లి చచ్చిపోవటం, తేలు చచ్చిపోవటం, పాపం, మూడు కిరణాలు. ఇంకా చాలా విచిత్రమైనటువంటి జ్ఞానాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం మనం. ఇది చెప్పేవాడు కూడా అవడం లేడు ఇంకా మీకు. కానీ ఇది జ్ఞానం మీకు వంటబట్టాలి అంటే గోపూజలు మీరు మొదలెట్టాల్సిందే. నేను మీరు చేయగలిగేది ఏమీ లేదు. అదే శ్రీకృష్ణుడు కూడా గోవర్ధన పర్వతం ఎత్తి గోపూజ చాలా ఇంపార్టెంట్, ఇంద్రుడు పూజ మానేయండి, దేవతల పూజ మీరు మానేయండి అన్నాడు. అంటే శ్రీకృష్ణుడు అయినటువంటి భక్తులు అయితే మనం ఏం చేయాలి, మరి గోపూజ మొదలెట్టాల్సిందే. నేను చేయనండి, నేను శ్రీకృష్ణుడు భక్తుల్ని అంటే ఇదంతా వేస్తాను నటనలో. 100,000 సంవత్సరాలు బట్టి నటిస్తున్నాం మనం. ఇంకా నటించేవాళ్ళు నాకు వద్దు అంచేత 1924లో జమ్నాలాల్ బజాజ్ ఆధ్వర్యంలో గో రక్షా సమితి ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2005 వరకు ఏమీ పని జరగటం లేదు. ఈ అరవింద యొక్క తపన చదివాక భారతదేశం స్వతంత్రం అవ్వాలి, భారతదేశం పరిపూర్ణమైనటువంటి భారతదేశం అవుతే తప్ప మానవ జాతికి మనుగడ లేదు. మానవ జాతి గురించి నేను మాట్లాడుతున్నాను, హిందువుల గురించి వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. అంచేత నేను ఇప్పుడు ఆవు గురించి మాట్లాడాను అంటే నేను ఏదో హిందువుల గురించి నేను మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. అనుకుంటే మీరు మళ్ళా అందరూ చేసిన తప్పే చేస్తారు, ఆ తప్పు చేయకండి. కానీ గో సేవ చేయాల్సిందే, మీరు గో పూజలు మొదలెట్టాల్సిందే, గోవర్ధన పర్వతాన్ని మళ్ళీ ఎత్తాల్సిందే. కానీ ఎత్తేదేదో ఆయన ఎత్తుతాడు, మనం కేవలం ఏంటంటే మన కర్రలు కూడా పెడతాం ఆయన ఎత్తిచ్చేదా, ఎత్తిచ్చేది ఆయనే, తర్వాత మన కర్రలు పెడతాం. చూద్దాం కర్రలు పెడతాము, మరి ఆయన ఎత్తుతాడో లేకపోతే ఆయన చిటికన మీద మీదే పెట్టుకోము ఆ కర్రలు కూడా ఎందుకు అంటాము. ఇక్కడ కరపాత్రి మహారాజ్ అని కాశీలో ఒకప్పుడు చాలా ఫేమస్ ఆయన. కరపాత్రి అని ఎందుకు అంటాం అంటే ఆయన భిక్ష ఎప్పుడు కూడా అరచేతులతోనే తీసుకున్నాడు. కరమే పాత్రగా ఉంటుంది కరపాత్రి అనేవాళ్ళు. ఇంకా చాలా మంది మహానుభావులు అక్కడ ఉన్నటువంటి శంకరాచార్యుల వాళ్ళు వాళ్ళు నాకు తెలిసి 7 హంగర్ స్ట్రైక్ చేశారు. రిలే హంగర్ స్ట్రైక్ కాదు, రిలే హంగర్ స్ట్రైక్ అంటే ఏంటి, చికెన్ తింటాం నేను చేసే హంగర్ స్ట్రైక్ కాలేజ్. రిలే హంగర్ స్ట్రైక్ అంటే ఏంటి, చికెన్ తిని హంగర్ స్ట్రైక్ కూర్చోటం. ఈ లోపల భోజనం చేసేస్తారు కొంతమంది. వాళ్ళు వచ్చాక మేము లేచి మేము భోజనానికి వెళ్తాం. భలే భలే టెక్నిక్స్ కనిపెడతాం మనం, మహామూర్ఖులం మనం, ఏం చేస్తాం. కానీ చెప్పినటువంటి నేను ఈ ఋషితుల్యులైనటువంటి వ్యక్తులు ఈ బజాజు వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష ప్రాణాలు ఇచ్చేసారు, చచ్చిపోయారు వాళ్ళు గో దర్శనం కోసం. ఏమి జరడి ప్రసలు ఎవడు పట్టించుకోవడం కూడా లేదు. పట్టించుకోకపోతే ఏమో ఇంకా దరిద్రానికి వెళ్తాం. పరిస్థితి చాలా విషమించిపోతుంది. ఆ విషమించిపోయినటువంటి పరిస్థితుల్లో దమ్మున్న వాళ్ళు నేను చెప్పింది చేసేయటం మొదలెట్టండి. అంతకంటే ఇంకే నేను వినే గాభరా పడిపోయి మేము ఏం చేయాలి మాస్టర్, నువ్వేమీ అడగక్కర్లేదు, చెప్పింది మాత్రమే చేస్తే చాలు, మొట్టమొదట ఏం చేయాలి గాయత్రి మంత్రము ఒక గంట సేపు చేయాలి. ఇదంతా ఏంటి గీత చెప్పకుండా చెప్తున్నాడు, ఇదంతా ఆరో అధ్యాయంలో ఆ శ్లోకాలు వస్తాయి. ఆ శ్లోకాలు వచ్చినప్పుడు ఇందాక నేను చెప్పాను అని దాటిస్తూ ఉంటా. ఇంకా భగవద్గీత యొక్క ఆరో అధ్యాయమే చెప్తున్నాను నేను, ధ్యాన యోగం అన్నమాట ఇది. అంతే మొట్టమొదట ఏంటి అంటే గోసేవ ఇంపార్టెంట్. ఆవు ఆవుని మీరు ఎంత సేవ చేస్తారో అప్పుడు కానీ ఆధ్యాత్మిక యొక్క ఒక్క మెట్టుకు కూడా మీరు ముందుకు వెళ్ళలేరు. గోలోకం ఆవు సేవ ఇప్పుడు ఎక్కడ చేస్తాం మనం? ఆవును ఎక్కడ పెట్టుకుంటాం? బొమ్మ పెట్టుకోండి, ప్రస్తుతానికి బొమ్మలు పెట్టుకోండి, రెండు బొమ్మలు పెట్టుకోమని చెప్పాను. బొమ్మలు ఇంట్లో ఉన్నాక ప్రతిరోజు స్నానం చేస్తే కనీసం బొమ్మను చూడండి. మీరు రెండు బొమ్మలు చెప్తాను, ఒకటి ఏంటి ఇందాక బొమ్మ చూసుకోండి, ఈ బొమ్మ ఒకటి ఖచ్చితంగా అమ్మిళ్ళల్లో ఉండాలి. మళ్ళీ ఇది ఎక్కడ దొరుకుతుంది మాస్టర్ మీరు చెప్పించండి అని నన్ను అడగబాకండి. మీరు వెతుక్కోండి ఎక్కడ దొరుకుతుందో, బొమ్మ చూపించా కదా ఎక్కడ వచ్చింది. రెండోది ఇక్కడ ఉండాలి, ఒకరోజు తీసుకొచ్చాను ఇంట్లో ఉంది ఎక్కడ లేదుగా. ఎప్పుడు క్లాస్ పెడుతున్నప్పుడు అవి రెండు ఉండాలి. మరి అంతటి ఇది మనకు కావాల్సింది అఖండమైనటువంటి భారతం. కృష్ణుడు ప్రయత్నం చేసింది ఈ మహాభారతానికి, మహాభారత యుద్ధానికి కాదు. కానీ మన బుర్రలందరూ ఒక వక్రస్థితిలో మహాభారతం అంటే యుద్ధం. పేరులో ఏముంది? భారత ముందు మహా ఉంది. మానవుడు ముందు మహా ఉంటే వాడిలో యుద్ధం జరుగుతుందా లేకపోతే వాడు గొప్పవాడవుతాడా? కానీ భారతం ముందు మహా పెడితే ఏంటి, గొప్ప భారతం కాదు. మన బుర్రలో అర్థం ఏది ఏంటి, మన మూర్ఖత్వం అలా ఉంది, ఏం చేస్తాం. అంటే మనకి అది తప్ప ఇంకేం అర్థం కాదు. ఇక్కడ మహాభారతం అంటే ఇది ఆస్థితి రావాలి. కానీ ఇది నేను యుద్ధం చేయండి, మీరు మతాల గురించి ప్రయత్నం చేయండి ఆ మాట అంటే దాంతో ఏం రావు. కావాల్సింది ఏంటంటే ముందు ఆవును మీరు పట్టుకోగలిగితే ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ స్వాతంత్ర కిరణాన్ని మీరు పట్టుకోగలుగుతారు. గో అనేటటువంటి శబ్దంలో స్వాతంత్రం అనే అర్థం కూడా ఉంది, వాక్కు అనేటటువంటి అర్థం కూడా ఉంది, పృథ్వీ అనేటటువంటి అర్థం కూడా ఉంది. అన్ని అర్థాలు కరెక్టే. నువ్వు ఏ జ్ఞానంతో దాన్ని ఉపయోగించుకుంటావో ఆ జ్ఞానంతో పనులు జరుగుతాయి. ఇంకా గోసేవ చేయడానికి గోపూజ ఒకటి మనం తయారు చేసుకున్నాం. ఆ గోపూజ ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి అనేది మెల్లిగా నిర్ణయించుకుందాం. ముందు మీరు నల కొట్టుకోండి దాన్ని. గోధుమిది కాలంలో అంటే ఇప్పుడు మీరు సాయం కూడా చేయాలి, అది గోధుమిడి కాలంలో చేయాలి. మరి అది ఎప్పుడైనా మనం ప్రయత్నించాలంటే ఏదైనా చేయగలమో, మరి పరిస్థితుల్లో చుట్టుపక్కల ఎక్కడైనా మనకు ఆవులు దొరుకుతాయేమో, ఎదురుపడతాయి కదా, వాటి కుడి వైపు పెట్టుకుంటున్నారా చూద్దామా. మనం మనకి బొమ్మ అందుచేత మీరు అది కష్టపడాల్సిన, మేము ఇదంతా చేయమండి, మాకు సిగ్గండి, మేము వెళ్ళలేమండి, వాకిట్లో వస్తే నువ్వు పూజిస్తావుడు ఒప్పుకోడమ్మా. నేను పూజ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇది ఈ బొమ్మ ఒకటి పెట్టుకోండి, ఇక్కడ తోక కరెక్ట్ గా రాలేదు, ఆ తోక కరెక్ట్ గా ఉన్నది మీరు కాస్త ఎత్తుకండి. అంటే మళ్ళా ఆవుకి తోక లేకుండా చేయటం ఎందుకు, అందుబందా కాకుండా. అంటే ఇది చాలా అవసరం. అది 1924 నుంచి గాంధీ గారికి అర్థమైంది, అందరికీ అర్థమైంది. కానీ అది 2005 అయినా కూడా ఇప్పటికీ ఆవుకి రావాల్సినటువంటి ప్రాముఖ్యత రాలేదు. కానీ మనం ఇవ్వగలమా, నేర్చుకోగలమా, చూసుకోండి మీరు ఏం చేస్తారో. దానికి మెథడ్ డెవలప్ చేసి ఇచ్చాను నేను. ఈ గోసేవ యొక్క అంతరార్థం మీకు అర్థమవుతుంది కదా, గోసేవ చేశాము అంటే ఏంటి అంటే మొత్తం విశ్వం ఒకటైపోతుంది అని, విశ్వమాత అని. గో అన్న గాయత్రి దేవి యొక్క విశ్వమాత స్వరూపం అన్న ఒకటే. అంతేత గాయత్రిని విశ్వమాత స్వరూపంగా మీరు మాట్లాడుతూ మీ దగ్గరికి ఆవులు రాలేదనుకోండి, అసలు అవి నడిచి వస్తాయన్న నమ్మకం. ఆ పరిస్థితులు వస్తున్న ఏంటంటే మహాలక్ష్మి సాధన ఎప్పుడైతే మనం మొదలెట్టాము, గోసేవ ఆహ్వానం వచ్చింది కదా విక్షణి మనం. మరి అన్నాళ్ళు గోసేవ లేదా గోవులు లేవా అన్నాడు కలవలేదుగా. ఎప్పుడైతే మహాలక్ష్మి సాధన మొదలెట్టాము ఆటోమేటిక్ గా ఆవులు యొక్క ఆశ్రమానికి ఎప్పుడు వెళ్ళబోతున్నాం. అక్కడ గ్యారంటీగా ఈ పూజలు అవి అంతా వాళ్ళ చేత మొదలెట్టిస్తాను, తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. ఇదన్నమాట ఇంపార్టెన్స్. దాన్ని దీని ఇంపార్టెన్స్ కి చాలా మంది నాతో ఏం చెప్తారు అంటే మరి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోతే మేము ఏం చేసేది, అనుకూలమైన పరిస్థితులు లేవు కనుక నువ్వు చెయ్యాలి, ఉంటే నువ్వు చేసేది ఏంటి నా మొహం పిచ్చివాట్లే. అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏం రావు, అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? ఋషులకి రావణాసురుడు నెత్తికి కొడుతూ ఉంటే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని భగ్నం చేస్తూనే ఉన్నారు. అంటే అనుకూలమైన పరిస్థితులు వస్తే యజ్ఞం చేస్తానని అల్లే, ఏం చేశాడు యజ్ఞాలు చేసుకుంటూనే పోయాడు, భంగం అవుతూ ఉంటే మళ్ళీ యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు. చివరికి యజ్ఞాన్ని రక్షించేటటువంటి రాముడు ఎప్పుడు వచ్చాడు మనకు తెలియదు, మొదట్లో మాత్రం రాలే. అంచేత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో ఈ మాటలు అనవద్దు, మేమేం చేస్తామండి, మేము ప్రయత్నించామండి, మాకు చేత కాలేదండి, మీరు దద్దమ్మలు కనుక చేయలేకపోయారు, ప్రాణాలు ఇచ్చేయండి, ఏం చేస్తాం. ఆ లెవెల్ వ్యక్తులు కావాలి ఇప్పుడు నాకు. అంచేత అంతకంటే తక్కువ వాళ్ళు నేచురల్ గా పారిపోతారు ఈ క్లాస్ నుంచి. కానీ మీరు పారిపోవటానికి అంత కష్టమైన పనులు నేనేం చెప్పాను, మొదట ఏం చెప్పాను, గోపూజ చేసుకోండి, మీరు ఫోటోలు పెట్టుకుని చేసుకోండి, ఈ ఫోటో పెట్టుకోండి, మీరు గాయత్రి ఒక గంట సేపు చేసుకోవటానికి ట్రై చేయండి, దాని తర్వాత ప్రతి ఆదివారము మీరు గలభా యజ్ఞం చేసుకోవాలి, విశ్వ ఏకీకరణ యజ్ఞం చేసుకోవాలి. ఈ యజ్ఞాన్ని ఇంటింటికి తీసుకెళ్ళాలి మీరు. ప్రతి ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళలో మాత్రం గ్యారంటీగా జరుగుతూ ఉండాలి. ప్రతి ఆదివారం ఎవరో ఒకళ్ళ ఇంట్లో గ్యారంటీగా జరుగుతూ ఉండాలి. మొత్తం ఒంగోలులో ప్రతి వాళ్ళ ఇంట్లో ఒకసారైనా జరిగి ఉండాలి. ఒంగోలులో ఎన్నిళ్ళు ఉంటే అన్ని జరుగుతాయి. ఇంకేంటే అదంతా ఒక విశాలమైనటువంటి లింక్ అంతే. ఇది ఎలా కుదురుతుందండి, నుంచే బాధ. నేను నిన్నేం బతిమాలి కొడుతున్నాను, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నేను మిమ్మల్ని ఏం బతిమాలి కోటండి. మీరు చేయగలిగితే ప్రపంచానికి, గురువులకి, కృష్ణుడికి, దేవతలకి, వీళ్ళందరికీ మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఆ దేవతలు గురువులు మీకు కృతజ్ఞులై ఉంటారు. గురువుల యొక్క కృతజ్ఞత మీరు ఊహించలేరు. మనిషే కృతజ్ఞత చూపిస్తే ఎంత బాగా చూపిస్తాడు, మరి గురువుల కృతజ్ఞత చూపిస్తే మీ జీవితాలు ఏమైపోతాయో. కానీ వాడు కృతజ్ఞత చూపించాలి అంటే నేను ఒక యజ్ఞం చేశాను, రెండు యజ్ఞాలు చేశాను, ఉంటుంది కృతజ్ఞత. అది ఒక యజ్ఞం, రెండు యజ్ఞాలు వాడు, అది ఒక వేవ్ లాగా అంటించాలి. ఒంగోలులోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంటించాలి. ఈ కాలం అలాంటిది. ఈ సెల్ ఫోన్స్, టీవీలు, వీడియో ఇన్నున్నాయి. ఇదివరకు అయితే ఇక్కడ నేను చెప్పింది పక్కకి వెళ్ళాలి అంటే ఎంతో టైం పట్టేది. అసలు ఇది లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాను వాళ్ళు కావాలనుకుంటే కదా. అంచేత ఈ గాయత్రి, లలిత, భాగవత, విశ్వ ఏకీకరణ యజ్ఞాలు జరగాలి. గోపూజ ఎలాగా ఎప్పుడు అన్నది నాకు గుర్తు రావటం లేదు. కానీ సాధారణంగా గోపూజ ఎప్పుడు చేయించాడు కృష్ణుడు అంటే అమావాస్య తర్వాత రోజు, కార్తీక మాసం అంటారని, ఆశ్చర్య మాసం యొక్క అమావాస్య, కార్తీక మాసం యొక్క మొదటి రోజు గోవర్ధన పర్వతం ఇచ్చాడు. అంచేత గోపూజ ఎప్పుడు చేయాలన్నమాట, అమావాస్య వెళ్ళినటువంటి అన్ని పాడ్యములు అంటే ఏంటి, శుక్లపక్ష పాడ్యం. అంటే శుక్లపక్ష పాడ్యం నాడు మాత్రం మీరు ఖచ్చితంగా గోధూళి వేళలో గోపూజ చేసుకోవాలి. అదేంటి మిగతా వాళ్ళకి, మీరు ముందు నలగొట్టుకోవాలి కదా. అంటే నలిగేంత వరకు రోజు అవసరపడండి. దాన్ని ఎలా చేస్తారో అంటే ఆ మంత్రాలు నాకు తెలియవు, ఇప్పుడే దొరికాయి నాకు, అవి ఫోటో స్టేట్ చేయించడానికి పంపించాను. ఆ మంత్రాలు చదువుకుంటూ ఉండండి ఆ గోధి. ఇది ఎప్పుడైతే మనం చేసుకుంటూ ఉంటామో సాంఖ్యయోగంలోకి ప్రవేశిస్తాం. ఇదంతా ఏంటి అర్జున విషాద యోగం, ఇది చేయలేకపోతున్నాము, ఇది చెయ్యాలి, ఇదంతా మనం నేర్చుకోవాలి. ఇది ఒక విషాదంగా ఏర్పడితే తప్ప మేము నేర్చుకోరు. మార్కులు రావటం లేదు అని నిజంగా ఏడిస్తే స్టూడెంట్ మార్కులు రాయించుకోవాలని ప్రయత్నిస్తాడు. మార్కులు రావటం లేదు, నేనేం చేస్తాను, వాడు వేసే నిర్మాణం తక్షణ మార్కులు రావాలి. అది విషాదం అంటే అర్థమైంది. విషాదం అంటే ఎలా మంది చెప్పటం లేదు, మీరు చేయలేకపోతున్నాము చేయలేకపోతున్నాము అనేటువంటి బాధ విషాద యోగం. ఈ విషాద యోగం నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మీరు సాంఖ్య యోగంలోకి వెళ్ళాలి. సాంఖ్య యోగంలో ఒకే ఒక శ్లోకం గుర్తుంచుకోండి, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమ ఆశ్రమ. మీరు ఆశ్రమంతులై జీవించాలి. మీ యోగక్షేమాల గురించి కూడా మీరు మర్చిపోండి. ఇందుకు ఆ యోగక్షేమాలు ఎలాగో ఆయనే చూసుకుంటాడు. నువ్వు మళ్ళీ ఇది చేస్తే మంచిది అని ఆయనకి సలహా ఇవ్వక్కర్లేదు. నువ్వు నీకేది మంచిదో ఆయనకి తెలుస్తుంది తప్ప నీకు తెలియదు కనుక నువ్వు సలహా ఇవ్వద్దు. అలా చెయ్యన్నాడు. చెయ్యంటే ఎలా చేయాలి, కర్మయోగం కావాల్సి వచ్చింది. సలహా ఇస్తాను నేను, ఇవ్వకుండా మాను నాకు కావాలి. అరవిందో యొక్క జైలు శిక్ష అందుకు పడింది. అరవిందో నేను చాలా గొప్పవాడిని, నా ద్వారానే రివల్యూషన్ ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అని ఆయన జైలు పెట్టారు. జైల్లో పెట్టాక పోలీసు వాళ్ళకి తన స్నేహితులకి తన లాయర్కి నోట్స్ రాసేవాడు, నువ్వు ఇలా ఆర్గ్యూ చెయ్యి, నువ్వు ఇలా ఆర్గ్యూ చెయ్యి, వాడు ఇలా ప్రశ్న వేస్తే నువ్వు ఇలా జవాబు చెప్పు, అసలు ఇదంతా అబద్ధం, ఇదంతా జరగకూడదు అని. అప్పుడు శ్రీకృష్ణుడు కనిపించి, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడబాక, నువ్వు నోరు మూసు కూర్చో, భారతదేశానికి స్వాతంత్రం నీ వల్ల రాదు, నా వల్ల వస్తుంది. ఎవరి వల్ల? నా వల్ల కాదు. నా వల్ల అంటే ఎవరి వల్ల చెప్తాడు? నేను భారతదేశానికి ఒక ప్రణాళిక వేసుకుని ఇచ్చాను 5000 సంవత్సరాల కిందటే. ఆ ప్రణాళిక పరంగా ఇంతవరకు వచ్చాం మనం, కానీ 17వ శతాబ్దం నుంచి ఈ మనుషులు నా మాట వింటాను లేదు అని నేను వదలను వాళ్ళని. ఖచ్చితంగా వాళ్ళని కావగొట్టి చూస్తాను నేను. నువ్వు నోరు మూసి కూర్చో, నువ్వు గీత చదువుకో, ఉపనిషత్తు చదువుకో అన్నాడు. ఒక సంవత్సరం పాటు ఆయన గీత ఉపనిషత్తులు చదువుకున్నాడు. ఇంకేం చేయలే. జరిగింది ఏంటో తెలుసు కదా, బ్రిటిష్ కాలంలో అంత పకడ్బందీగా ఇతనికంటే పెద్ద డేంజరస్ మనిషి లేదని బ్రిటిష్ వాళ్ళకు తెలుసు. ఈయన పబ్లిక్ లోనే తిరుగుతున్నాడు రివల్యూషన్ మీద, అంతే ఉరిశించబడాల్సిందే ఆయనకి. నాకు పళ్ళే ఎలా తప్పించుకున్నాడు, తప్పించుకున్నాడు. అది ఒక పెద్ద కథ. అది నిర్యోగ క్షేమ ఆత్మవా అని అంటే అందరూ చెప్పాను నేను. ఆ స్థితికి వెళ్ళగలిగాడు ఆయన నిర్యోగ క్షేమ ఆత్మానికి వెళ్ళినప్పుడు అన్ని కష్టాలు తగ్గిపోతాయి. ఈయన సాధన జగత్తులోకి వెళ్ళాక పాండిచ్చేరిలో అక్కడున్న లోకల్ పొలిటీషియన్స్కి కొన్ని గుండాలు ఉండే వాళ్ళని చెప్తే, గుండా ప్రవృత్తి ఇప్పుడే కాదు అప్పుడే ఉండేది అనమాట అరవిందో టైంలో కూడా. పాండిచ్చేరిలో ఒక పొలిటీషియన్కి పోలీస్ వాళ్ళు డబ్బిచ్చి వీళ్ళని ఎలాగో అలాగా సశరీరంగా లేపేసి పాండిచ్చేరి నుంచి బ్రిటిష్ భూమిలోకి పడేయండి. పాండిచ్చేరి అప్పుడు ఫ్రెంచ్ భూమి అంతేత, నువ్వు బ్రిటిష్ భూమిలో పడేయండి, మీరు పడస్తే మిగతా మేము ఆయన చూసుకుంటాం, ఏదో ఒక చేసుకో ఎరికించేస్తాం ఆయన్ని పడేస్తాను. తమాష ఏమైంది, ఏ రోజు అయితే ఇతను పాండిచ్చేరిలో అరవిందోని ఎత్తి తీసుకెళ్ళిపోవాలో అదే రోజు అతను పాండిచ్చేరి వదిలేసి పారిపోవాల్సి వస్తుంది. పరిస్థితి కూడా అలా ఉంటుంది. అరవిందోకి ఇదంతా ఏం తెలియదు, తర్వాత హిస్టరీ రాసే వాళ్ళకి ఇదంతా తెలిసే గొడవలంతా. ఇదంతా అర్థమవుతుంది కదా, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యం భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమ ఆత్మ. ఇంకా ఆయన్ని చూసుకుంటాడు అది. కానీ ఆయన్ని చూసుకోమని చెప్పాక నువ్వు అడ్డు రాకు, కుదరదు మర్చిపోయి. ఎందుకంటే గోసేవ లేదు మనకి. ఆ ఆవు యొక్క పాలు, ఆవు యొక్క నెయ్యి, దాంతో యజ్ఞం చేస్తాం. గురువు గారు కూడా ఆవుకి ఏమంటే బార్లీ గింజలు పెడితే పేడలోంచి వచ్చిన బార్లీ గింజల్ని జీవితాంతం తిన్నాడు ఆయన. ఇంకే ఆవు సంస్కారిత ఆహారం ఆయనకే కావాల్సి వచ్చింది. అంతేత మన బుద్ధి ఎలాగో భ్రష్ట అయి ఉంటుంది, గో సంస్కారిత ఆహారం లేదు కనుక. అంతేత ఏం చేయాలి, యజ్ఞార్థం కర్మ చేయండి అని 3వ అధ్యాయంలో. మీకు అర్థమవుతుంది ఏం చెప్పుకుంటూ వస్తున్నాను నేను. మొదటిది అర్జున విషాదయోగం చెప్పాను, 2 సాంఖ్యయోగం అంటే ఆత్మవంతులై జీవించు, జీవించలేము. మరి జీవించలేము అంటే ఏం చేయాలి, యజ్ఞార్థము కర్మ చేయండి. యజ్ఞార్థం కర్మ చేసినప్పుడు నీలో మాలిన్యాలు పోయి అందులో పవిత్రమైనటువంటి భావాలు వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఒక ఉదాహరణ చెప్పాడు యజ్ఞార్థ కర్మ. 4వ అధ్యాయంలో ఒక ధ్యానం చెప్పాడు, ప్రాణాపానం సమకృష్ణ ఎలా చేస్తాడు, అపానే అపానే జుహతి ప్రాణం, ప్రాణాన్ జుహ ఏదో ఉంది అక్కడ శ్లోకం నాకు గుర్తులేదు, కానీ భావం ఏంటి అంటే అపానము ప్రాణాల్లో ఆహుతి చేస్తాడు, ప్రాణాన్ని అపానంలో ఆహుతి చేస్తాడు అని. అంటే ఏంటి అక్కడ జరిగేది, మన శరీరంలో నిద్ర ప్రవహిస్తుంది, నిద్ర ప్రవహిస్తే అన్ని అంగాలకి నిద్ర వెళ్తుంది, వెళ్ళి ఏం చేస్తుంది నిత్తురు అక్కడ ఉన్నటువంటి మాలిన్యాలను తీసేసుకుని తను తక్కినటువంటి మంచిది అక్కడ ఉన్నటువంటి అంగాలకి ఇస్తుంది. లివర్కి వెళ్ళేటటువంటి బ్లడ్ లివర్కి మంచి ఇస్తుంది, స్క్రీన్కి వెళ్ళేటటువంటి నిత్తురు స్క్రీన్కి మంచి పదార్థాలు ఇస్తుంది. పరాయణ ఎన్నో శ్లోకాలు 29:4 అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు, యజ్ఞార్థ కర్మ చెయ్యి అని చెప్పాడు. కర్మ ఎలా ఉండాలి అంటే యజ్ఞార్థ కర్మ చేస్తే చాలు, మిగతా నువ్వు ఏ కర్మలు చేసినా కూడా నువ్వు దొంగవే అవుతావు అన్నాడు. యజ్ఞార్థ కర్మ ఎలా చేయాలి అంటే నీ శరీరం చేస్తుంది నాయన చూసుకో ఎలా చేస్తుందో అన్నాడు. నువ్వు గాలి పీల్చుకున్నావు, గాలి ఏం చేసింది లంగ్స్లోకి వెళ్ళింది. ఈ లంగ్స్ లో ఏం జరిగింది, మీ శరీరంలో ఉన్నటువంటి టోటల్ మాలిన్యాలన్నీ కూడా హార్ట్లోకి చేరుతాయి, జలంలోకి చేరుతాయి. చేరినటువంటి ఆ మలిన రక్తము మన లంగ్స్ లోకి వస్తుంది. ఈ లంగ్స్ లో ఇది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మాలిన్యాలు భస్మం అయిపోతాయి, కాలిపోతాయి, కార్బన్ డైఆక్సైడ్ లాగా బయటకు వచ్చేస్తాయి. మాలిన్యాలు కాలకపోతే బయటికి రావుగా, అంటే మన నెత్తుల్లో ఉన్న మాలిన్యాలు ఏమవుతున్నాయి, కాలుతున్నాయి, యజ్ఞం జరుగుతుంది అక్కడ. మాలిన్యాలు పోయినటువంటి లంగ్స్ లో తయారైన నెత్తులు ఎక్కడికి వెళ్తుంది, మళ్ళా హార్ట్ లోకి వెళ్తుంది, ఇప్పుడు కుడివైపు వెళ్తుంది, కుడివైపు నుంచి అది మొత్తము. అంతేత కుడి దాంతో కుడి చేత్తో మనం ఎందుకు మొదలు పెడతాము అంటే కుడి అనేది పవిత్రతకి సంకేతము, మనకి కుడివైపు హార్ట్ లో ఆ మ్యాజిక్ జరుగుతూ ఉంటాయి, అది యజ్ఞార్థ కర్మ అంటే. ఈ యజ్ఞార్థ కర్మలో మన భౌతిక మాలిన్యాలు పోతున్నాయి, కానీ మన మానసిక మాలిన్యాలు పోవటానికి ఆవు తప్ప ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం ఉండదు. ఎందుకంటే మన శరీరంలో ప్రతిదానికి డూప్లికేట్స్ ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 కిడ్నీస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఒకడు ఒక కిడ్నీ దానం చేసేసినా వాడు ఒక బతుకుతాడు, వీడు బతుకుంటాడు ఒక కిడ్నీగా. కానీ హార్ట్ గోవు కూడా ఒకటే. మాలిన్యాలు మానసికమైనటువంటి మాలిన్యాలు తీసివేసేటటువంటి ప్రక్రియ ఆవు ద్వారా జరుగుతుంది. అంతేత నువ్వు ఆవు దగ్గరికి ఎప్పుడైతే వెళ్తావు నీలో ఉన్నటువంటి మాలిన్యాలు ఆవు కడిగేస్తుంది. ఆవు నుంచి ఏమొస్తుంది నీకు, పవిత్రమైనటువంటిది వస్తుంది. అందుకని ఆవు దగ్గర కనుక నువ్వు జీవించగలిగితే దాన్ని గోలోకం అని రకరకాలైనటువంటి పేర్లతో చాలా చాలా చెప్పారు. అది అర్థం చేసుకోండి, అది ఆవుని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. అంచేత మొట్టమొదట నేను ఏం నేర్చుకోమని చెప్పాను, ఆవుని మీ కుడివైపు నుంచి వెళ్ళనివ్వాలి. ఎప్పుడైనా ఆవు ఎప్పుడు మీ కుడివైపు ఉండాలి, ఎదురుకుండా వస్తున్నా మీ కుడివైపు వెళ్ళాలి, మీ వెనకాకుల నుంచి వస్తున్నా కూడా. ఇందుకు ఇప్పుడే నేను చెప్పాను కదా, కుడివైపు నుంచి పవిత్రత జరుగుతుంది కనుక లేదు కదా, అది ఒక పెద్ద సైన్స్. కానీ ఇంత మన శరీరంలో మాలిన్యాలు పోయి ఈ శ్వాస వల్ల మనం పవిత్రం అవుతున్నాం, మనకి ఆరోగ్యం వస్తుందని తెలుసా మనకి? అలాగే ఆవు దగ్గరికి వెళ్ళినా నీకు తెలియాల్సిన పనిలే, ఇది ఎలా జరుగుతుందో నీకు తెలియాల్సిన పని లేదు. ఎలాగైతే మన శరీరంలో మాలిన్యాలన్నీ పోయి పవిత్రం ఈ ఆక్సిజన్ వల్ల వాయువు వల్ల వస్తుందో, ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అదే ప్రక్రియలో నీలో ఉన్నటువంటి మాలిన్యాలు పోయి నువ్వు పవిత్రుడు అవుతావు. అందుకే సాధారణంగా ఏంటి, మూత్రము పురుషము కూడా అసహించుకుంటాం మనం, కానీ గోమూత్రము గోమయము అసహించుకోము, అది చాలా మంచిది అని ఆయుర్వేదం ప్రూఫ్ చేసి చెప్తుంది. స్కిన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఏంటి తెల్ల తెల్లగా ఏర్పడతాయి, ఏమంటారు అంటే వెటినిగో అంటారు. అంటే అర్థం ఏమి లేదు, దానికి ఆవు ఆవు మూత్రం రాసుకుంటే 6 నెలల్లో తగ్గిపోతుంది. ఇవాళ తెలుసుకున్నాను నేను. ఇదివరకు నన్ను చాలా మంది అడిగేవారు, నేను చెప్పలేకపోయాను. నాకు తెలుసుకోగానే చెప్పేస్తాను. సూర్యాసిస్ అది కూడా గోమూత్రం రాసుకుంటే తగ్గిపోతుంది. అంటే ఆ డైరెక్ట్ ఎఫెక్ట్ మీకు గోమూత్రాన్ని. సరే, ఇప్పుడు ఆవు మీద దాని మీద నేను క్లాసెస్ తీసుకోవటం లేదు. ఇది ఎందుకు చెప్పాను నేను ఇక్కడ మీకు, యజ్ఞార్థ కర్మ ఎలా చేస్తాము, యజ్ఞార్థ కర్మ ఏంటి, శ్వాస పీల్చుకుంటున్నావు, శ్వాస వదులుతున్నావు, ఇది నీ కంట్రోల్ లో లేనటువంటి యజ్ఞార్థ కర్మ. కంట్రోల్ లో ఉంటే నువ్వు ఆపేసి ఉండేవాడు, ఎప్పుడో ఈ యజ్ఞం కూడా జరగకుండా. మన అదృష్టం ఏంటి అంటే అది నీ కంట్రోల్ లో లేదు. అలాగే గోసేవ అనేటటువంటి యజ్ఞార్థ కర్మ నువ్వు చేయగలిగితే దానికి భాగవత పురాణంలో శ్రీమద్ భాగవతంలో వాళ్ళకి ఏం చెప్తారంటే గోగ్రాసము. గోగ్రాసము అంటే ఏంటి, గోవుకి ఆహారం పెట్టగలిగినప్పుడు కొన్ని మంత్రాలు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. దానికి ఏం చెప్తాడు వాడు, నువ్వు ఒక ఆవుని దత్త తీసుకో, ఎక్కడో గోచాల్లోనూ ఎక్కడో ఓ నెల రోజుల పాటు నువ్వు దానికి ఆహారం పెట్టగలగాలి. దానికి ఆహారం పెట్టకుండా నువ్వు ఏమి తీసుకోకూడదు. తీసుకోకపోతే పురాకృతమైనటువంటి అనేక ప్రారంభాలు పోతాయి. క్యాన్సర్ ఈ రోగాలు ఉన్నటువంటి వాళ్ళకి రోగ నివారణ లేదు కదా. ఆవుకి వాళ్ళకి మందులకి కొన్ని వేలు కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. ఆవుకి తిండి పెట్టడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది, లక్షలు అవుతుందా, మేము ఎంత అవుతుందో నాకు తెలియదు కానీ లక్షలు గ్యారంటీగా అవదు. చూడండి, క్యాన్సర్ ఉన్న వాళ్ళు తగ్గుతుందేమో, కానీ ఏంటి ఆ ఆర్తితో, ఆ మంత్రంతో నేను డబ్బు చేసి చక్రాచాను, నౌకరిని పంపించాను, నేను నౌకరి పెడతాడు, నౌకరికి వెళ్తుంది, నీకు ఎందుకు వస్తుంది. అన్ని నౌకలు ఏం చెప్పినట్టే ఈ ప్రేమించుకోవడం కూడా రేపు నౌకర్లకు అప్పచెప్తారేమో. బాబు నాకు టైం లేదు ప్రేమించడానికి, నా పిల్లలకి వాళ్ళకి, ఇప్పుడు పిల్లల్ని అప్పచెప్పిస్తున్నాం కదా, ఎలాగో ఎవరికి అప్పచెప్తున్నావు, అయ్యాలకి అప్పచెప్తున్నాం కదా, ఇంకా మిగతా ప్రేమలు కూడా అది వస్తాయా. అది మనస్సు యొక్క వైషమ్యం అంత నీచ స్థితికి వచ్చేసింది ఆల్రెడీ. అది తప్పు అనిపించటం లేదనికి. ఇదంతా ఎందుకు అంటే హృదయం పోయింది, శ్రద్ధ పోయింది. ఆ శ్రద్ధ దేని వల్ల డెవలప్ అవుతుంది అంటే ఆవు వల్ల మాత్రమే డెవలప్ అవుతుంది. హార్ట్ హార్ట్తోనేది కదా, ఇంకా ఇంకో మార్గం ఏమీ లేదు. దానిని ఐదో అధ్యాయంలో ఎలా చెప్పాడు, ఐదో అధ్యాయంలో ఎలా చెప్పాడు ఆ శ్లోకం చెప్పాలి మీరు. మీరు చెప్పిన శ్లోకాలు చదువుకుంటూ ఉంటే అంట, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గరిహస్తిని శ్రీ చేయవలసి అపాకేచ పండిత. ఆ స్థితికి గోసేవల్లో వచ్చేస్తారు. మీరు ఇంకేమి చేయగలరు. పూర్వకాలంలో ఎప్పుడు నేను ఋషి ఆశ్రమంలో మీ పిల్లల్ని పంపించినా మొట్టమొదటి పని ఏంటి అంటే వారి యొక్క ఆత్మస్థాయిని బట్టి ఎంత పవిత్రం చేయాలో అంత పవిత్రం బట్టి గోసేవకి నిశ్చయించేటువంటి వాడు. ఇంతవరకు అర్థమైంది కదా. అంటే మొదటిది విషాద యోగము. ఏంటి విషాద యోగము, ఎలా చేయాలో తెలియనటువంటి. రెండవది సాంఖ్యయోగము, ఆత్మజ్ఞానిగా జీవించని చెప్పించాడు. ఎలా జీవిస్తాం, యజ్ఞార్థ కర్మ చేస్తుంది. యజ్ఞార్థ కర్మ ఎలా చేరుస్తాం, హార్తి ఎలాగవుతే నీలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తీసేసి పవిత్రత ఇస్తుందో, ఆవు అలాంటి పవిత్రత ఇస్తుంది కనుక గోసేవ చేస్తుంది. ఐదోది చేసుకుంటే ఏమవుతుంది, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహర్షిని శ్రీదేవ సభాచేత పండిత. ఈ స్థితికి వచ్చాక మాత్రమే నువ్వు ధ్యానం చేయాలి తప్ప, అంతకంటే ముందు నువ్వు ధ్యానం చేస్తే అది మహానశన అవుతుంది, ధ్యాన స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు. అది భగవద్గీత తెలుసు. వెళ్ళలేం మనం అంతేత. మనం చేసేటటువంటి ధ్యానాలు ఏంటి, పరమాత్మ తత్వం ఎక్కడికి వెళ్తుంది, మనసు ఎక్కడికెక్కడ పోతుంది. అంతేత ధ్యాన స్థితికి వెళ్ళాలన్నా కూడా ఈ ఐదు స్టేజ్లు దాటాక ధ్యాన యోగంలోకి రండి. అనాశ్రిత శ్రీ భగవాన్ వాచ, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ స సన్యాసి చ యోగి చ నగ్న చాత్రియ. ఎవడైతే కర్మఫలమును ఆశ్రయించకుండా పనిచేస్తాడో వాడే నిజమైనటువంటి సన్యాసి. అగ్నిని వదిలేశాను, నేను పనులు చేయటం మానేశాను అంటే వాడు సన్యాసి కాదు. ఎం సన్యాస మిత్రాహుర్ యోగం సంవిద్ధి పాండవ నహి సన్యస్సు సంకల్పో యోగి భవతి కశ్చన సంకల్పములు వదిలేసినంత మాత్రాన ఎవడు యోగి కాడు. యోగి ఎవడవుతాడు? జ్ఞానముతో కూడినటువంటి పని చేసినటువంటి. ఆరు రుక్షేర్ నిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢేవ శమ కారణముచ్యతే. ఇక్కడ యోగంలోకి ప్రవేశించటానికి నువ్వు సాధన చేయాలి. కర్మ అంటే సాధన చేయాలి. ఇదేంటిది? యోగంలో ఆరూఢం అవడానికి, అంటే యోగ విధానంలోకి వెళ్ళవేటానికి. యోగం మీదకి నువ్వు ఎక్కగలగాలి అంటే యోగం నీ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఏమవ్వాలి నీకు? శాంతి. శ్రమ అంటే శాంతి రావాలి. అంచేత ఎవడో ఏదో అనేసారు కదా నీకు అశాంతి వచ్చిస్తూ ఉంటే ఇంకా నీకు సాధన ఏం ఫలించలే. సాధన యొక్క ఏకైక లక్షణం ఏంటి అంటే సాధన ఫలిస్తోంది అని శాంతి. ఇంకా నీకు గురువు లభించాడో లేదో అన్న దానికి ఏకైక నిదర్శనం ఏంటి అంటే ఆ గురువు దగ్గరికి వెళ్తే నీ కోరికలన్నీ తీరాయని కాదు. శాంతి అంటే ఏంటి? కోరికలు లేని స్థితి కనుక నీకు రాగలిగితే అది కరెక్ట్ అనిపిస్తుంది నీకు. అప్పుడు ఆ శాంతి లభిస్తే అలాంటి గురువు నిజమైనటువంటి గురువు. అదే బాబా కూడా అడ్వైస్ చేస్తాడు, నీకు గురువు ఎవడు అని తెలుస్తుంది అంటే ఎక్కడ తెలుస్తుంది? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే నీకు శాంతి లభిస్తుందో వాడు. యదా హినేంద్రియార్థేషు న కర్మ సంసజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. సంకల్పాలన్నీ లేకుండా కామ సంకల్ప వల్యత అన్నది గుర్తుంచుకోండి. సంకల్పమే కాదు కామము కూడా, అంటే కోరికలు కూడా లేనటువంటి స్థితిలో మనం పనిచేయటం నేర్చుకోవాలి. దానికి నేను మీకు ఉదాహరణ ఇచ్చాను పొద్దున్న. టీచర్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ వస్తే ఆనందిస్తాడు, ఫెయిల్ అయితే బాధపడతాడు. కానీ ఆ ఆనందము బాధ ఏం వాడి లైఫ్ లోకే కాదు, అదే వాడి కొడుకుకి వస్తే బాధపడతాడు. సంకల్పం అంటే అర్థమైంది కదా ఇక్కడ, రాగము కోరికలు వదిలించుకోవటం. అలాగే మీరు జీవించగలగాలి. ఇక్కడ మొత్తము భగవద్గీత ఈ కాలంలో ఎందుకు ఇంపార్టెంట్? బాహ్య అక్కలేదు, బాహ్య జగత్తులో ఉన్నటువంటి గురువులను మీద ఆధారపడటం మీరు మానేయాలి. బాహ్య జగత్తులో గురువు ఎందుకు అంటే, ఇప్పుడు సంస్కృతంలో ఏదో రాసింది మనకి సంస్కృతం రాదు, దాని అర్థం ఏదో ఉంది, దాన్ని తెలిసినటువంటి వాడు ఏదో ఒక అర్థాన్ని చెప్తాడు. ఆ అర్థం మీకు ఉపయోగపడితే తీసుకోండి, ఉపయోగపడకపోతే మాని. కానీ అసలైనటువంటి గురువు ఎవరు అవ్వాలి? ఆత్మవా, మీ యొక్క ఆత్మే మీకు నిజమైనటువంటి గురువు అవ్వాలి. అంచేత రాబోయేటటువంటి రోజులలో ఒక వ్యక్తి చాలా ముందుకు రాబోతున్నాడు భారత చరిత్రలో. ఆ వ్యక్తి పేరు మీకు తరచు వినిపించటం మొదలెడితే భారతదేశం మంచి మార్గంలో పడింది అని తెలుసుకోండి. ఆయన రమణ మహర్షి. గురువు లేడు ఆయన, అరవిందో కూడా గురువు ఉన్నాడు. అరవిందో గురువు లేదని పాపం వాళ్ళ శిష్యులు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ క్రిటిసిజం కోసం నేను చెప్పటం, అర్థం అవ్వాలి అసలు కరెక్ట్గా. అందుకే శ్రీరామ్ శర్మ ఆచార్య కూడా ఆ రమణ మహర్షి చెప్పినటువంటి క్వశ్చన్తోనే తన మొదటి పుస్తకం స్టార్ట్ చేస్తాడు. నేనెవరిని ఫస్ట్ బుక్ ఆయన రాసింది, ఆయన చేసింది అది. అంచేత రమణ మహర్షి గురించి మీరు చదువుకోగలిగితే అక్కడ కూడా మీకు ఆయన గోసేవ చేశాడు, లక్ష్మి అనేటటువంటి ఆవుకి చాలా సేవ చేశాడు అని మీకు అక్కడ కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంచేత అంటే ఏ మహర్షి అయినా హృదయం లేకుండా అవ్వలేడుగా. భారత జాతికి ఆధ్యాత్మికతకి హృదయం ఏమిటి? ఆవు. అంచేత ఉద్ధరేద్ ఆత్మానం ఆత్మానం ఆత్మానమం సాధయేత్ ఆత్మై బహ్యాత్మనో బంధురాత్మై విపురాత్మన. ఇక్కడ ఆ సాధనా విధానాన్ని చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి. విధానం చాలా సింపులే. కావలసింది ఏంటి అంటే తపన. విధానం ఏమిటి అంటే ఆ ఆత్మజ్ఞానము నాకు రావాలి అనేటువంటి తపన మీలో ఉండాలి. రెండోది ఏంటి, మీకు ఊహ, మీరు ఊహించండి ప్రస్తుతం అంటే ఆ ఆత్మ యొక్క శక్తి మీలోకి ప్రవేశించి మీ శరీరంలో, మీ కామమయ శరీరంలో. శరీరం అంటే ఏంటి? భౌతిక శరీరంలో అందమయ శరీరం. రెండోది కామమయ శరీరంలో, మనోమయ శరీరంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించేస్తుంది. ఆ భావన మీలో నిరంతరం ఉంటే చాలు. అదే పానీయంబుల ద్రావుతం గుడుచుతం భాషించుతం హాస లీలా నిద్రాదులు చేయుతం తిరుగుతం లక్షించుతం సంతత. నిరంతరము నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నీకు ఏ భావం ఉండాలి అంటే ఆ పై నుంచి ఆత్మ యొక్క కిరణాలు మీ శరీరం మీద పడుతున్నాయి. శరీరం మీద పడుతున్నా సరే శరీరమే కాదు నీ యొక్క కోరికల్ని మనస్సుని కూడా మార్చేస్తుంది. అది మార్చితేనే నువ్వు మారగలవు తప్ప నీకంత దమ్ముంది అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనంతట మనం మారలేము. గురువు యొక్క అనుగ్రహం కావాలి, టీచర్ కావాలి. కానీ టీచర్ ఇప్పుడు నీకు దొరకడం అలాంటి అద్భుతమైనటువంటి టీచర్స్ పూర్వకాలంలో ఉండేవారు. వాళ్ళ ఉపస్థితితోనే మారిపోయేవాళ్ళు మనుషులు. ఓ వివేకానందగా తయారయ్యాడు అంటే జ్ఞానం వల్ల ఏం కాదు. వివేకానంద జ్ఞానం రామకృష్ణ పరమహంసని కలవక ముందు కూడా ఉండేది. అసలు పనిచేసింది ఏంటి అంటే గురువు యొక్క ఉపస్థితి. మరి గురువు ఏది ఇప్పుడు ఎక్కడ లేడు, అలాంటి గురువులు లేదు. వాళ్ళ యొక్క ప్రజెన్స్ తోనే మిమ్మల్ని మార్చేయగలిగేటువంటి వ్యక్తి బుద్ధుడు ఉండేవాడు. వంగులు మల్లుడు ఎదురకుండా వచ్చాడు సంతస్థానని గాంధీ గారికి ఆ శక్తి ఉండేది. మనుషులందరూ సంతరించుకుంటూ ఉంటే నెహ్రూ పటేల్ వీళ్ళందరూ ఢిల్లీలో కూర్చొని ఏం చేద్దామని అనుకుంటున్నారు. ఈయన వెళ్ళిపోయాడు అక్కడికి. ఒక్కడు సంతరించుకుంటున్నారు. కొన్ని వేల మందిని ఉంచకొద్దుకు వచ్చారు ఆ రోజు. ఈయన వెళ్ళేసరికి అందరూ ఆత్మశక్తి అంటే ఎందుకు చెప్తున్నాను, ఆ స్థితి నీకు వస్తుంది. మీరేం సాధన చేయలేదు. ఉద్యోగాలు చేసుకుంటాను, ఉద్యోగాలు చేసుకొని వంట చేసుకునే వాళ్ళు వంట చేసుకోండి, చదువుకునే వాళ్ళు చదువుకోండి, మీ ఇష్టం. ఏం చేయాలి, నిరంతరము ఆ ప్రెషర్ ఆ ఒత్తిడి మీ మీద ఉండాలి. ఏంటి ఆ ఒత్తిడి, ఆత్మ మిమ్మల్ని మారుస్తోంది. అది మా శరీరాన్ని మా మనస్సుల్ని మా కోరికల్ని మార్చేస్తుంది. దాన్ని మార్చుకుందాం, దానికి నేను సమర్పణ చేసుకోవాలి ఆ శక్తికి. అది ఇక్కడ చెప్పేది ఉద్ధరే ఆత్మానం ఆత్మానం. నీ అంతటా నువ్వే ఉద్ధరింపబడాలి. ఆత్మ ఏమో వస్తాయి, కష్టాలు వచ్చినా కూడా ఎవరి వల్ల వస్తాయి, ఆత్మను తట్టించుకోకపోవటం వల్ల వస్తుంది. ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఆత్మే నీకు సహాయం చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మని పట్టుకోవో, పట్టుకోనటువంటి ఆత్మ నిన్ను నాశనం చేస్తుంది. బంధురాత్మ ఆత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాదిట అనాత్మనస్త శత్రుత్వే వర్తే ఆత్మైవ శత్రువత్. అర్థమవుతుంది కదా, చెప్పడానికి ఏం లేదు. ఇంకట త్వమేవ మాతాచి పితాత్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవ దేవాని నోటితో అంటున్నప్పుడు ఆ మనకి తెలియదు ఆత్మశక్తి ఉంది అని మనకి తెలుసు కదా. ఇంతమంది గురువులు, ఇంతమంది మహాత్ములు, ఇంతమంది ఋషులు, ఇంతమంది యోగులు, దేశాల్లో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళని గ్యారంటీగా ఏం చెప్తున్నారంటే ఒక దైవీ శక్తి ఉన్నది. ఆ దైవీ శక్తి అంశ గ్యారంటీగా నీలో ఉన్నది. ఇంకా అందులో మనం అనుమానించడానికి ఏం లేదు. ఇంకా ప్రయత్నించటే నువ్వు. ఎన్నాళ్ళు పడుతుంది తెలీదు. హింసిచ్చారు రకరకాలైనటువంటి సాధనలు అన్నీ, యోగాసనాలు, ప్రాణాయామాలు, గోపూజలు, దేవతా పూజలు, రకరకాలైనటువంటి మన ఇంటి శ్రీచక్ర పూజలు అవంతా చేసుకుంటూ ఉంటే తొందరగా జరుగుతుంది. అవంతా చేసుకోకుండా నువ్వు కేవలం ఆ ప్రెషర్ మీదే ఆధారపడతావు, అప్పుడు జరుగుతుంది. కానీ నువ్వు ఆ తపన ఉంచుకోగలగాలి నిరంతరం. ఇంకా ఏ కోరిక కోరకుండా నిర్యోగ క్షేమ ఆత్మవా యోగక్షేమాలు కూడా వదిలేసి ఆత్మే నా శరీరం మీద, నా మనస్సు మీద, దాని మీద పడుతుంది. జితాత్మన ప్రశాంతశ్చ పరమాత్మా సమాహిత శీతోష్ణసుఖ దుఃఖేషు తదా మానాపమానయో. అర్థవసం మానము అవమానము శీతము దుఃఖము. ప్రపంచంలో ఏది నీకు లభిస్తూ ఉంటే దాన్ని ఒప్పేసుకో. సాయి చరిత్ర కంటే నీకు పెద్ద చరిత్ర దీనికి ఉదాహరణగా కనిపించదు అని చెప్పి సాయి చరిత్ర చదువుకున్నప్పుడు అవంతా మీరు మీ అనుభవంలోకి తెచ్చుకోవాలి. మీరు చేసుకోవాలి అవంతా. చేసుకోకుండా సాయి చరిత్ర చదివాను అంటే ఏమవుతుంది అంటే కన్హయ్య చిత్ర మందిర్ అని మందిర్ కాదు, అది ఒక సినిమా హాలే. ఏసీ చేశారు వాళ్ళు కాశీలో. మేమందరం పోయే మధ్యాహ్నం ఆ హాల్ బయట నుంచునేవాళ్ళం. చల్లగా ఉండేది. టికెట్లు లోపలికి వెళ్తే ఎలా ఉండేదో హాల్, అంత డబ్బులు ఉండేదో నా జేబులో, మా జేబులో, మా చిన్నపిల్లలు అప్పుడంతాను సైకిల్ వేసుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చి మధ్యాహ్నం 12 గంటలకి ఎండలో తొక్కుకుంటూ వచ్చి ఆ బయట నుంచునేవాళ్ళం. బయట నుంచి ఉంటే చల్లగా గాలి మొత్తసారి అనమాట ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఏసీ అంటే ఓహో అలా ఉంటుందా, ఎంత చల్లగా ఉందో అని ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఆ ఏసీ మా చేతిలో లేదు. మేము వేయమంటే వేయడేవాడు. దాన్ని అనుభవించడానికి తగిన అర్హత మాకు లేదు. అలాగా దేవాలయాలకి వాటికి వెళ్ళి ఏమేమో మనం కోరికలు కోరేసుకుంటూ ఉంటే ఆ చల్లదనం వస్తూ ఉంటుంది. చల్లదనం రావటం అంటే కొలతలు తీరుతూ ఉంటాయి, తీరమని నేనే అంటానే, కానీ అసలు ఆ చల్లదనం నిరంతరం మీకు లభించగలిగితే మీ ప్రతి కోరిక తీరిపోతుందిగా. పిచ్చివాళ్ళ ఒక కోరిక కోరుకుని మళ్ళా వచ్చి మళ్ళా ఇంకో కోరికలు మళ్ళా వచ్చి మళ్ళా కోరిక అక్కర్లేదు కదా. అంటే నిర్ణయం మీది, మీరు ఎలాగ చేయదలుచుకున్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇచ్చుత్య తేజోతి సమలోస్తాత్మ కాంచన. ఈ సమలోస్తాత్మ కాంచన అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో నవశిష్ట పరమంశం చెప్పాడు. సమలోస్తాత్మ కాంచన అంటే బంగారం అయినా మట్టి అయినా ఒకేలాగా చూసుకోవటం. అలాని బంగారాన్ని వదులుకోలేదు ఆయన కూడా, వదులుకున్నాడా? మేము వదులుకోలేడు. తన భార్యకి నగలు చేయించమన్నాడు మధురాబాబు, తీర్థయాత్రలకు వెళ్ళాడు. చోట పేదవాళ్ళందరూ బాధపడుతూ ఉంటే తీర్థయాత్రకు నువ్వు డబ్బంతా వాళ్ళకే కూర్చో అన్నాడు. మట్టితో పట్టలేడుగా బంగారం అంటే డబ్బు ఉంటేనే అంటే ఏంటి, మట్టి బంగారము ఒకేలాగా చూడగలిగే మానసిక స్థితి రావాలి. కానీ డబ్బుని డబ్బులాగే ఉపయోగించుకోవాలి, మట్టిని మట్టిలాగే ఉపయోగించుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, జ్ఞానము ఉండాలి విజ్ఞానము ఉండాలి. జ్ఞానము అంటే ఏంటి? నాలెడ్జ్. విజ్ఞానము అంటే ఏంటి? దాన్ని ఉపయోగించుకునేటటువంటి టెక్నాలజీ. తృప్తాత్మ అంతా అర్థమైపోయింది నాకు జీవితంలో. కూటస్థో విజితేంద్రియ, కూటస్థో అని ఇంకో సాధన ఏం చెప్పాను నేను 5వ అధ్యాయంలో, మీకు బ్రొకటి మధ్య మీ గురువు యొక్క రూపొందించుకోండి. ఎర్ర కళ్ళజోడు పెట్టు, ప్రపంచం అంతా ఎలా కనిపిస్తుంది? ఎర్రగా కనిపిస్తుంది. ఆకుపచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే, మరి గురువు అనే కళ్ళజోడు పెట్టుకుంటే అంతా గురువులాగే కనిపించాలి. అదే సాయి నేర్చుకున్నాడు. సాయి చెప్పింది ఏంటంటే, 12 ఏళ్ల పాటు నేను నా గురువుని తప్ప ఇంకా దేన్ని చూడలేదు అంటే అర్థం ఏంటి? ఆ కళ్ళజోడు పెట్టుకోవటానికి ఆయనకు 12 ఏళ్లు పెట్టింది. అన్నిట్లోనూ ఆయన గురువు కనిపించాలి. అది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాక్టీస్ ఇక్కడ చెప్తున్నాడు. కూటస్థో విజితేంద్రియ అంటే అందరినీ సాయి అనుకోవటం కాదు, ఆ సాయికే వదిలేయండి. ఆ పరమాత్మకే, ఆత్మకి మీకు ఏ గురువు నచ్చితే ఆ గురువు, ఏ భగవంతుడు నచ్చితే ఆ భగవంతుడు, అన్ని ఆయన రూపాలే కనుక. ఎక్కడుండాలి ఆయన చూసుకో, ఏది జరిగినా కూడా గురువే. అది ప్రాక్టీస్ చేయటానికి మొదటి 2-3 నెలలు మీకు కష్టంగానే ఉంటుంది, అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. అది స్ట్రిక్ట్ అర్థం అయిపోయాక ఇంకా ఆయనే పొందుతూ ఉంటాడు. నేను చాలా సార్లు అది నా అనుభవంలోనే ఉంది, నా స్నేహితుల అనుభవంలోనే ఉంది, కానీ చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయాలి. అంటే సీరియస్గా ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుంది? లేట్గా అవుతుంది. సీరియస్గా ఉంటే 2-3 నెలల్లో వచ్చేస్తుంది, లేదు అంటే ఇంకో జన్మలో ఎప్పుడో ఒక జన్మలో వస్తుంది. కానీ చేయవలసింది ఏంటి అంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, ముందు జ్ఞానం ఉండాలి, మళ్ళా విజ్ఞానం ఉండాలి. అంతేకాక నేను కళ్ళు మూసి కూర్చుని శివా శర్మ ఆచార్యని చూస్తున్నాను, ఏమవుతుంది? డాక్టర్ ఉన్నాడు, మనుషులందరినీ డాక్టర్గా చూస్తాడు. అంటే వాడు మనిషిని చూసేసరికల్లా ఏం తెలుస్తుంది వాడికి? ఏ రోగం ఉందో తెలుస్తుంది వాడికి, అవునా? కానీ ఏ రోగం ఉందో డాక్టర్ అనే కళ్ళద్దాలతో చూసుకోవటానికి ముందు వాడికి జ్ఞానం ఉండాలి, విజ్ఞానం ఉండాలి. జ్ఞానం విజ్ఞానం లేకుండా నేను డాక్టర్ని అని ఫిట్టేసుకుని చూశాడంటే, ఇంకట మనం చాలా రథోపణలు ఏం చేసుకున్నాం అంటే స్వాధ్యాయం ఎగిరిపోయింది. గురువులు రాసిన పుస్తకాలు చదవటం మానేసి మళ్ళీ మూర్ఖుల అంతా రాయించాలి. మనం ఎంత మూర్ఖులమో దాన్ని బట్టి తెలుసుకోండి. నువ్వు 1వ క్లాస్ 2వ క్లాస్ పిల్లలకి ఎన్ని పుస్తకాలు పెట్టి పంపిస్తున్నావు? 7.5 కేజీల పుస్తకాలు పంపిస్తున్నాను. ఎక్కడ వెయిట్ చూశాను హైదరాబాద్ లో, నేను వెయిట్ చూసా పాపం 4 కేజీ. మరి నువ్వేం పుస్తకాలు చదువుతున్నావు? నీకేం జ్ఞానం ఉంది? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, అప్పుడు మాత్రమే ఆ కళ్ళద్దాలు నువ్వు పెట్టుకోగలవు. డాక్టర్లు అనే కళ్ళద్దాలు పెట్టుకోవాలి అంటే ఆ పుస్తకాలు చదవాలి. ఇంజనీర్ అనేటువంటి కళ్ళద్దాలు పెట్టుకోవాలంటే చదవాలి ఇంజనీరింగ్. అలాగే రామకృష్ణ పరమహంస కళ్ళజోడు పెట్టుకుంటావు, సాయి కళ్ళజోడు పెట్టుకుంటావు, కృష్ణుడు కళ్ళజోడు పెట్టుకుంటావు, అయ్యప్ప స్వామి కళ్ళజోడు పెట్టుకుంటావు, ఏదో 40 రోజుల పాటు ఏదేదో రూల్స్ అంతా మార్చేసుకుని నల్ల బట్టలు వేసేసుకుని మేము అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాం అన్నవాళ్ళు ఎంత మూర్ఖులో ఆలోచించుకుంటాం. తప్పంటే ఏమి చేయని వాళ్ళకంటే అది గ్యారంటీగా మంచిదే కాదా? మా కన్నయ్య చిత్ర మందిర్ గుర్తుంచుకోండి. కన్నయ్య చిత్ర మందిర్లో ఏసీ టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్తే దర్జాగా 3 గంటల పాటు అక్కడ చూడొచ్చు. లేకపోతే ఎక్కడ ఉంటాం? బయట ఉంటాం. ఆ వాచ్మెన్ ఎవడవుతే పో అంటే పోవాలి. అర్థమైంది కదా? ఇంకైతే జ్ఞాన విజ్ఞాన తృప్తి ఐదుగురు గురువులది నేను కాన్సన్ట్రేట్ చేయమంటున్నాను నేను. ఆ కాన్సన్ట్రేట్ చేసే వాళ్లతోనే నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. ఒకటి రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస వల్ల నీకేం తెలుస్తుందో, ఏం చదువుకోవాలో అర్థం చేసుకుంటే దేవతా శక్తుల యొక్క శక్తి మీకు తెలుసు. టైం చూసుకోండి, ఆపేయమంటే ఆపేస్తారు. టెక్నికల్ గా టైం అయిపోయింది అవలేదా? నేను టైం అడగలే. టైం చూసుకోండి అన్నా. మీరు ఆపేయమంటే ఇంకా ఆపేస్తా, లేకపోతే చెప్తా. అది ఇంకా నేను మాత్రం ఆపను, ఎందుకంటే ఈ చాప్టర్ పూర్తి చేయాలి. కానీ మీకు బాధ్యతలు ఉంటాయి, వెళ్ళను. బాధ్యతలు ఉన్నవాళ్ళు సైజు లేచి అలా కానీ నాకు చెప్పొద్దు. నేను కంటిన్యూ చేసుకుంటాను. నేను ఈ చాప్టర్ అయిపోవాలి కనుక. ఇంకా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ. ఈ విజ్ఞానం అంతా మళ్ళీ మీరు ఎక్కడికి తీసుకురాగలగాలి అంటే మీ దృష్టి ఎక్కడికి, మీ ఆధ్యాత్మికాన్ని తీసుకురాగలగాలి. తీసుకురావటం నేను చేయాల్సింది ఏం లేదు. మీ దృష్టి ఎక్కడ ఉంటే అది అక్కడికి వెళ్తుంది. అది మన మనస్సు, మన దృష్టి ఎటు వెళ్తుంది. ఇప్పుడు నేను అటు చూస్తున్నాను, మీరు కూడా ఇంకా అటు చూడటం మొదలు పెట్టారు. కష్టపట్టే చూశాను అనుకోండి, మీరందరూ అటు చూస్తారు కదా. అంటే మీ అందరి దృష్టి అటు వెళ్ళడానికి కారణం ఏంటి? నేను అటు చూడటం. అంతే, మీరు కనుక ఆధ్యాత్మికం దగ్గర చూడగలిగారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీ శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా అటు వెళ్తాయి. కానీ అటు వెళ్తాయి అన్నది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రోడ్డు మీద నడుస్తున్నారు, చెయ్యక్కర్లే. మీ మనస్సు అక్కడ ఉంటే చాలు, మీ మనస్సు అక్కడ ఉంటే చాలు. మీ కళ్ళని వెనక్కి తిప్పక్కర్లే. దానివల్ల మెల్లకొండ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజం, కాశీలో నా నలుగురు స్నేహితులకి మెల్లకన్నులు వచ్చాయి. ఇంకేంటంటే మేము పాతకం చేసాం, అందులో శ్మశానంలోకి పోయి అంతే కళ్ళు తిట్టి కూర్చోమన్నాడు మధురి. నా దృష్టి బాగుంటే నేను కళ్ళు తిట్టి కూర్చోలే. అంతే, అలాంటి పిచ్చి పనులు చేయలే. కేవలం మీ మనస్సు ఆధ్యాత్మికం దగ్గర ఉంటాయి, అంతకంటే విషయం లేదు. యుక్త విజితేంద్రియ అర్థమవుతుంది కదా మీకు. ఇంద్రియాలు అవి అటు అటు వెళ్తూ ఉంటే మీ మనస్సు ఏకాగ్రతకి రాదు. కానీ ఇదంతా ఒక రోజులో రాదు. కానీ మీరు విజితేంద్రియులే, మీ మనస్సు దేని మీద పెడితే, ఇప్పుడు సినిమా చూసుకున్నప్పుడు ఏకాగ్రత వస్తుంది కదా. మీరు టీవీ చూస్తున్నారు, ఇంతమంది మాట్లాడిస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడిస్తూ ఉంటారు, వీళ్ళు తెలిసిస్తూ ఉంటారు. మీ కథ అర్థమవుతుంది కదా. కథ అర్థమవుతమే కాదు, కథ ఫాలో అవుతారు. ఆ విధంగా టీవీలు చాలా మేలుకొస్తుంది. మీకు ఏకాగ్రత అంటూ వస్తుంది. ఇవాళ టీవీ మీద ఏకాగ్రత వస్తుంది, అదే ఏకాగ్రత మీరు భగవంతుడు మీరు పెట్టుకోవచ్చు కదా. ఏకాగ్రత అంటూ వస్తుంది కదా, ఆ విధంగా అవి మంచివే. కానీ ఇంకా ఏకాగ్రత వచ్చాక దాన్నే పట్టుకున్నారు అనుకోండి, కొంచెం టైం చేసుకోవాల్సింది. కానీ ఇతరులతో కబుర్లు చెప్పుకోవడం, ఇతరులతో దెబ్బలాడుకోవడం తగ్గి టీవీలల్లా కదా. పచ్చింటి వాళ్ళకి వెళ్ళిపోతాం, వాళ్ళతో కబుర్లు చెప్పుకోవటం, వాళ్ళని వీళ్ళని వీళ్ళని అనుకోకూడదు. అంటే టీవీలు చాలా మేలు చేస్తున్నాయి, గురువులు భలే భలే కనిపిస్తలేదు. కానీ అవి మేలు చేస్తున్నాయని టీవీలు చూస్తూ కూర్చోకండి. అసలైన మేలు ఏంటి? ఆ సాధనని, ఆ ఏకాగ్రతని మీరు తెచ్చుకోవాలి. యుక్త ఇచ్చే తేజోగి సమల ఉత్సాత్మ కాంచన సుహృన్మిత్యారుదాసీనా మధ్యస్థేశ బంధుసు సాధు షరిజ పాపేషు సౌబుద్ధిర్వి శిక్షతే. తెలుస్తుంది కదా, అందరినీ కూడా సమానంగా చూసుకోవాలి. యోగి ఇంజీత సతతం ఆత్మానం రహస్యస్థిత ఏకా చెయ్యత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. ఈ విధమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి వాడు ఏకాచిగా ఆశ లేకుండా, కోరిక లేకుండా, కామ సంకల్ప వర్జిత, జితేంద్రియ కూటస్థంలో ఉండగలడు. ఇవంతా ఉన్నటువంటి ఏం చేయాలి అంటే, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాచ్యుచితం నాతినీచం చేలా జనకశోత్తరం. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఫాలో అవ్వాలి. ఇది ఎవడు ఫాలో అవటం లేదు ఈ కాలంలో. అందువల్ల కూడా ధ్యానం యొక్క ఫలితాలు రావటం లేదు. ఇంకేత ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అంతా చూసే చెప్పకుండా సైన్స్ ప్రకారం చేసేటటువంటి వాళ్ళకి ఆహ్వానం అనమాట. ఇవంతా మనం చెయ్యాలి. చెయ్యాలి అంటే మీరు రెండు పనులు చేయాలి. ఒకటి ఇవి చదవాలి, రెండు నాకు కూడా అవి అమర్చాలి. అంతే తప్ప నేను అమరిస్తే మీరు వచ్చి కూర్చోవడం కాదు. ఫీల్ చేస్తా మాస్టర్ అంతా రెడీ చేసేయండి. మీరు నేను చేయలేను, మనం అందరం కలిసి చేసుకుందాం. ఏంటది? శిశో దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాచుచితం నాటి నీచం చేలా జనకుశోత్తరం. చూసుకోండి ఇదంతా కూడా. రేపు జనవరి ఫస్ట్ వీక్ నుంచి అప్పటి నుంచో ఎక్కడ ఇది ఎలా చేస్తామో అనేది చూసుకోవాలి. అది ఇంకా పరిశుభ్రమైన భూమి ఎందు మొట్టమొదట ఏం కావాలి అంటే పరిశుభ్రమైనటువంటి భూమి కావాలి. క్రమముగా ఒకదానిపైన మరొకటిగా గర్భాసనము మృగ చర్మము వస్త్రములను పట్టుకొనవలెను. అంటే కింద ఏముంటుంది, గర్భాసనం ఉంటుంది, దానిపైన మృగ చర్మం ఉంటుంది, దానిపైన కాటన్ బట్టి ఉంటుంది, కాటన్ కానీ సిల్క్ అని. ఆ ఆసనము ఎక్కువ ఎత్తిదైనది కానీ ఎక్కువ నిమ్మగా కానీ ఉండరాదు. అలాగ తనదైన ఆసనంను స్థిరముగా కల్పించుకుని, అదే మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ క్రింద్రంగా ఉండకూడదు, బిట్వీన్ 6 inches అండ్ 7 inches హైట్ లో ఉండాలి భూమి కంటే పైన. తత్రైకాగ్రం మనకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనేయుంజాద్ యోగమాత్మ విశుద్ధయే. ఇంకా ముందు ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరగాలి. భగవంతుడు ఎప్పుడు పైన ఉన్నాడు, భగవంతుడు నువ్వేం తీసుకు రావక్కర్లే పాప, ఆయన ఎప్పుడు ఉన్నాడు. ఉన్నది అర్థంకి ఏంటి అంటే మనలో ఉన్నటువంటి వ్యాసం, ఆ వ్యాసాన్ని పోగొట్టుకునేటువంటి తెలియాలి. అంతేత ధ్యానం చేస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే భగవంతుడి మీద కాదు మీరు ధ్యానం పెట్టుకోవడం. భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు, భగవంతుడి మీద ధ్యానం పెట్టుకున్నంత మాత్రమే మీకు భగవంతుడు కనిపించాడు. ఎప్పుడు కనిపిస్తాడు, మీరు తీరిపోయి అయిపోతే ఉన్నదే భగవంతుడు. అర్థమైందా లాజిక్? అంతేత భగవంతుడి కోసం కాదు మీరు ధ్యానం చేయవలసింది. ఏం చెప్తున్నాడు అక్కడ, తత్రైకాగ్రం మనకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనేయుంజాత్ యోగమాత్రం విశుద్ధే. ఆ ఆసనంపై కూర్చుండి చిత్తమును ఇంద్రియమును చేష్టమును వశపరుచుకుని ఏకాగ్రము మనస్సుతో అంతఃకరణ శుద్ధికే యోగమును అభ్యసించవలెను. దీనికి అరవిందో చాలా అద్భుతమైనటువంటి లెవెల్స్ ఇచ్చాడు. ఒక చోట ఆయన ఏం చేస్తాడు అంటే, నేను నా మనస్సును వశంలో చేసుకుని పృథ్వీ మీద ఫలానా చోట ఈ విధమైనటువంటి మార్పులు రావాలి, మార్పులు వచ్చేసి అలాగా నేను ప్రపంచంలో చాలా చోట్ల ప్రయోగం చేశాను. నేను ఫస్ట్ వరల్డ్ వార్లో చేశాను, సెకండ్ వరల్డ్ వార్లో చేశాను. కొన్ని చోట్ల నేను అనుకున్న ఫలితాలు వచ్చినాయి, కొన్ని చోట్ల రాలేదు. దానికి కారణం చెప్తాడు, ఎవరి మీద అయితే ఆ ఏ వ్యక్తి మీద ఆ ప్రయోగం చేశాడో వాడు కరెక్ట్ మీడియం కాలేదనుకోండి, వాడు పట్టుకోలేకపోయాడు అనుకోండి, అది జరగలేదు. అంతేత అది ముందు మనం చదువుకోవాలి. అరవిందో చేసినటువంటి ఆ ప్రయోగాలు అది చదివితే తప్ప ఈ ప్రయోగం నేను చేయలేదు. ఇక్కడ హింటించి వదిలేశాడు. ఏమని చెప్పాడు, ఆ ఆసనంపై కూర్చుండి చిత్తమును ఇంద్రియమును చేష్టలను వశపరుచుకుని ఏకాగ్ర మనస్సుతో అంతఃకరణము శుద్ధికై యోగమును ఏం రాసింది అక్కడ, అభ్యసించాలి. అభ్యసించటం అంటే ఏంటి, ప్రాక్టికల్స్ ఎలా చేస్తాం మనం, ప్రాక్టికల్స్ ఎలా చేస్తాం. అలాగా మీరు ప్రకృతిలో మీ మనస్సు ఏకాగ్రత చెందితే ఆ మార్పులు వస్తున్నాయా లేదా అనేది అభ్యసించాలి. ఇది బాగుంది మాస్టర్, నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని అభ్యసిస్తాను, ఇప్పుడు నువ్వేం చేయలేవు, ముందు నీ మనస్సు ప్యూరిఫై అవ్వాలి, కనీసం నీ చిత్తము మనస్సు ఏకాగ్రత కుదరాలి. చిత్తం లెవెల్ ఏంటో తెలియాలి, మనస్సు లెవెల్ ఏంటో తెలియాలి, బుద్ధి లెవెల్ ఏంటో తెలియాలి. ఇప్పుడు మనం కూర్చుని ఉన్నాం, 4 ఉంటాయి మనకి, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం. ఇందులో నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు తెలియదు మనకు, ఆ 4 లెవెల్స్ అవగాహన చేసుకోవడానికి. అందుకు ముందు అభ్యసించి, అభ్యసించాక నువ్వు ఆ మార్పులు తీసుకువచ్చి శ్రీరామ శర్మ ఆచార్య అరవిందో చెప్పేది ఏంటి అంటే, మేము ఎంత బాగా అభ్యాసం చేసేసామంటే మీరు మేము చెప్పిన విధానాన్ని ప్రాక్టీస్ చేయండి, స్వర్గం వచ్చేస్తుంది. మంచి గ్యారంటీ అది. ఇప్పుడు కార్బనేట్ టెస్ట్ అది ఉంది కదా సైన్స్ లో, మేము ప్రాక్టికల్స్ చేయిస్తాం, చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది, టెస్ట్ వచ్చేస్తుంది. అంటే ఇంకా పిచ్చివాళ్ళలాగా మీరు కొత్త కొత్త సాధనలు చేయకండి, చేస్తే మీ కర్మ టైం వేస్ట్. ఇప్పుడు కార్బనేట్ కి టెస్ట్ ఎలా చేయాలో వాళ్ళకి పెట్టేశారు పుస్తకంలో. ఇప్పుడు నువ్వు దాన్ని కనిపెడతానన్నావు అనుకో, కనిపెట్టుకో, అవడొస్తున్నాడు, టైం వేస్ట్ కదా. అంచేత ఈ గురువుల యొక్క పరంపరలో రామకృష్ణ పరమహంస దేనికని చెప్పాను నేను, దేవతాశక్తులు. ఆ దేవతాశక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పింది శ్రీరామ శర్మ ఆచార్య యజ్ఞ విధానం ద్వారా. మరి ఆ దేవతాశక్తులను ఉపయోగించుకోవడానికి నేను 3 రకాలైనటువంటి ఆ యజ్ఞాన్ని కలిపాను. ముందు మన బుద్ధిని మార్చేటటువంటి గాయత్రి యజ్ఞం, మన చిత్తంలో ఉన్నటువంటి దేవకార్య సముద్రత అనేది లలితతో, గురు ప్రణాళికను అర్థం చేసుకోవడానికి భాగవతం. అంతేత ఆ యజ్ఞము మీరు ఆచరించి తీరండి, మీకు అన్నీ వస్తాయి. మామూలు యజ్ఞం మాత్రం అది కాదు, ఇంతేంటే గురువులు వాళ్ళు అనేక ప్రయోగాలు తీసి చెప్పిన దాన్ని మీకు అందజేసేస్తున్నాను నేను, అది చదివి. ఇంకా అది మీరు చేసుకోవాలి తప్ప అందులో మేము మారుస్తాము, మార్చొద్దు అని నేను ఎందుకు చెప్పాను అంటే మీకు తెలియదు ఆ శ్లోకాలు అది ఎందుకు పెట్టాను. మీకు అది తెలియాల్సిన పని, ఆ యజ్ఞ విధానం మీకు తెలిసిస్తే కాదు. ఆ యజ్ఞ విధానంతో పాటు ఒక గంట సేపు మాత్రము ఖచ్చితంగా మీరు విశ్వ ఏకీకరణ యజ్ఞం చేయండి. అది మెయిన్ ఉద్దేశం. అది చేయకపోతే ఖచ్చితంగా మనం అందరం నాశనం అయిపోతాం. అంచేత మీరు ఎంత పెద్ద చదువులు చదివినా, ఏం చేసినా, ఏ ద్వేషాలు వేసుకుంటున్నా, ముందు శాంతి ఉంటే, పరిస్థితులు అనుగుణ్యంగా ఉంటే కదా మీరు జీవించగలరు. మీకు తెలియకనే పరిస్థితులు ఎంత చివరికి వచ్చేసి అసలు ఏ రోజైనా ఏదైనా అయిపోవచ్చు. బెదిరించటాన్ని నేనేం చెప్పటాను, వాస్తవం చెప్పటాన్ని చెప్తున్నా. ఖచ్చితంగా భారతదేశము ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల రెండే రెండు ఉంటే మళ్ళీ ఇంకో విదేశీ శక్తికి బానిస అయిపోతుంది. అది అయిపోయే పాసిబిలిటీసే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మన ప్రయత్నాలు కనుక సక్సెస్ అవుతే ఖచ్చితంగా దాన్ని తిప్పి కొట్టగలము. తిప్పి కొట్టగలము అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే నా ప్రయత్నం అని అంటారు. నాకు అరవిందో మీద, శ్రీరామ్ శర్మ ఆచార్య మీద, ఇంకా అనేక మంది దేవతా శక్తులు ఆంధ్రప్రదేశ్లో చాలా యాక్టివ్గా ఉన్నాయి. కానీ దేవతారి సముద్రత ఎవరికి అదంతా కలే, నాకు ఉద్యోగం వస్తుందా లేదా, నా ప్రమోషన్ వస్తుందా లేదా, నా రోగం తగ్గుతుందా లేదా, నా 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 లేకపోతే నాకు మర్యాద ఉందా లేదా, ఇదే ఆలోచిస్తూ కూర్చుంటున్నాం. అది అంత ఈజీగా మారదు. దానికి నేను చెప్పేది ఏంటి, ఒకటి గోపూజ ఒకటి మనం మొదలెట్టాలి. గో సంస్కారం రావటానికి గురువు గారు అయితే గో సంస్కారానికి ఆహారం తీసుకోగలిగారు. మనకంత సామర్థ్యము లేదు, మన ఇంద్రియాలు అంత కంట్రోల్ లేదు, కానీ గోపూజ మనం చేసుకోగలం. అది పెద్ద కష్టం కాదు. కానీ ఆ మాత్రం మీరు హింట్ ఇవ్వగలిగితే, ఆ మాత్రం ఏంటంటారు దారి ఇవ్వగలిగితే గురువుడికి వాళ్ళు దూరిపోతారు. కానీ పద్ధతిగా ఇవ్వండి, ఇది అర్థం చేసుకునివ్వండి. కానీ బయట వాళ్ళకి ఇంత విపులంగా మీరు చెప్పక్కర్లే. ఈ యజ్ఞాలు చేసుకోండి, మీ కోరికలు తీరుతాయి, గ్యారంటీగా తీరుతున్నాయి. మీరు చూసారు అందరి కోరికలు, 12 వారాలు ఎవరు చేసినా వాళ్ళ కోరికలు తీరుతాయి. కానీ దాంతో పాటు ఈ మంచిని చేసుకోండి, నాటుకోండి. ఏంటి విశ్వ ఏకీకరణ అనేటువంటిది మంచి ఒక పని నాటుకుంటున్నాం అని చెప్పండి. అది అభ్యసించవలను అంటే సమం కాయ శిరోగ్రీవం ధార ఎన్నర సంప్రేక్షణాగ్రంథం దిశానవలోకే అని శ్లోకం మీరు ఎప్పుడు వినలేదు కనుక దాని గురించి నేను చెప్పను. తెలుసు కదా అంటే దాని గురించి చెప్పడం. ప్రశాంత ఆత్మా జగతభీర బ్రహ్మచారి వ్రతేష్ట మన సంయమ్య మధ్యతో యుక్త ఆసీత మత్పద. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక చెప్పిందంతా మీకు ఇందులో తెలుస్తుంది. బ్రహ్మచర్య వ్రతమును అనుష్ఠించు. బ్రహ్మచర్యము అంటే అర్థం ఏంటి అంటే ఒకటి శక్తిపరంగా చెప్పేది, అది ఎలాగో తప్పదు. అది కాకుండా బ్రహ్మచర్యము అంటే ఏంటి అంటే అణువునడియా మహత్వమనియ అంటే ఓ అణువుని పట్టుకుని బ్రహ్మాండాన్ని పట్టుకుంటాం, ఆవుని పట్టుకుంటాం గోలోకం వరకు వెళ్ళిపోతాం. అది బ్రహ్మచర్యం. చిన్న విగ్రహాన్ని పట్టుకుంటాం, పరబ్రహ్మతత్వాన్ని పట్టేసుకుంటాం. విగ్రహం చిన్నదేగా, చాలా చిన్నదైనటువంటి విగ్రహంతో దేన్ని పట్టుకుంటున్నాం, పరబ్రహ్మను పట్టుకోవడం బ్రహ్మచర్యం, బ్రహ్మేణ చరంతి అని. అంచేత ఎక్కడైంది ప్రశాంత ఆత్మా జగతభీర్ బ్రహ్మచారి వ్రతేష్ట మన సంయమ్య మత్స్యతో యుక్త ఆసీత మత్వర. బ్రహ్మచర్య వ్రతమును అనుష్ఠించుతూ భయము వదిలి చక్కగా శాంతమగు అంతఃకరణము కలిగి జాగరూకుడకు యోగి మనస్సును నన్ను నిరోధించి నాయందే చిత్తము కలవాడై మత్పరాయణుడై నిలకడ పొందవలను. ఈ నాయందే చిత్తము కలవాడై అనేటటువంటి దాంట్లో అనేక సాధనా రహస్యాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినటువంటిది నాయందే అంటే కృష్ణుడు ఎందు నువ్వు మనస్సు లైన్ చేశాక నీ ఆలోచనలు ఎలా ఉండాలి అంతే తప్ప నీ ఆలోచనలు కృష్ణుడి మీద రుద్దకూడదు. అది అవుతుందో లేదో చేసుకోవటానికి మీ పుస్తకాలు చదవాలి. గురువు యొక్క పుస్తకాలు ఎందుకు చదవాలి అంటే గురువు యొక్క మనస్సు ఏం చేయాలి. కెమిస్ట్రీ వాడి మనస్సు ఎలా ఉంటుంది, కెమిస్ట్రీ లాగా ఉంటుంది. కెమిస్ట్రీ లాగా ఎలా ఉంటుంది, కెమిస్ట్రీ పుస్తకాలు చదువుతాడు కనుక. ఫిజిక్స్ వాడి మనస్సు ఎలా ఉంటుంది, ఫిజిసిస్ట్ లాగా ఉంటుంది. ఎందుకు, ఫిజిక్స్ పుస్తకాలు చదువుతాడు కనుక. అలాగే ఈ గురువుల యొక్క పుస్తకాలలో ఏదో ఒక గురువుని ఎందుకుని మీరు చదవటం మొదలెట్టండి. మీరు చాలా లేట్ చేస్తున్నారు. మీరు తొందరగా చదవకపోతే చదివిన వాళ్ళ దగ్గరికి నేను పోవలసి వస్తుంది. ఎందుకంటే జ్ఞానం ఉన్న వాళ్ళకి నేను ఏదైనా చెప్పగలను, కానీ నటించే వాళ్ళకి సాధనాత్మకంగా జ్ఞానం లేకుండా చేసే వాళ్ళకి నేను చెప్పినా లాభం లేదు. కానీ ఇందులో మీకు అర్థం కాదు అని అనుకోకండి. ఖచ్చితంగా మన పూర్వజన్మ సుకృతం వల్లే మనం కలిశాము. మీకు అర్హత లేకుండా ఇది కలవదు, మీకు అర్థమయ్యే యోగ్యత ఉంది కనుక కలిసి ఉంటాం. కానీ క్లాసులో కూర్చోటం ఎప్పుడు కూర్చుంటారో అర్హత ఉంటే, కానీ కూర్చోటానికి అర్హత ఉంది పరీక్ష పాస్ అవ్వాలంటే మరి అది చూసుకోండి. యుక్తాహార ఇంజన్యమం సదాత్మాన యోగి నీత మానస శాంతి నిర్వాణ పరమా మత్సం సమతి గచ్చతి దశము గావించుకునే మనస్సు గల యోగి ఒక విధముగా ఆత్మను నిరంతరాయముగా పరమేశ్వరుడైన నా రూపమునందు లగ్నము గావించుతూ నాలో నుండి పరమానందానికి బలాకాష్ట రూపమైనటువంటి శాంతిని పొందుతున్నాడు. నాట్యశ్నత యోగోస్తి నచే కాంతమనక్షత నచా తిష్టప్న శీలస్య నైవచార్జున అంతా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఏది అతిగా ఉండకూడదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి యుక్త. ఆహారం యుక్తమైంది ఉండాలి, విహారం యుక్తమైంది ఉండాలి, చేష్టలు యుక్తమైంది ఉండాలి, అంతా కూడా యుక్తమైంది ఉండాలి. ఇది మనం సాధన మొదలెట్టినప్పుడు కానీ ఈ యుక్తమైంది ఏంటో నిర్ణయించుకున్నాం. నీకు వేరే యుక్తం అవుతుంది, ఇంకోటికి ఏది యుక్తము అంటే ఆహారంలోనే మనం తీసుకుంటే. ఈ ఆహారంలో నేను చాలా సార్లు అనేక ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ఋషులు వాళ్ళు చెప్పింది మహాత్ములు చెప్పింది ఒకలాగుంటుంది, నా అనుభవం ఒకలాగుంటుంది. ఏ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు? మీ అనుభవానికి, మీ శరీరానికి ఏది మంచిదో బయట వాళ్ళు చెప్పలేదు. బీ కాంప్లెక్స్ చాలా మంచిది, బీ కాంప్లెక్స్ బలానికి. కానీ బీ కాంప్లెక్స్ అంటే అలర్జీ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి వాడికి బీ కాంప్లెక్స్ అయితే ఏమవుతుంది? మరి చూసుకోవాలి అది. అంచేత యుక్తాహారం అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది కాదు, సాధనలో మనస్సును వశం చేసుకుని బాహ్య పరిస్థితులను మార్చడానికి కావాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్స్ మనం చేసినప్పుడు ఏ ఆహారం తింటే బాహ్య పరిస్థితులు మారుతున్నాయో చూసుకోగలుగుతాం. యథా దీపో నివాత స్థితిజన యథా విని సంచిత్తం ఆత్మన్ నేవావతిష్టతే నిస్పృహ సర్వ కామేభ్యో యుక్త ఇచ్చుచ్యతే తదా యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మత యోగి నోయత చిత్తస్య యుజ్యతే యోగమాత్మన. దీపం మీద త్రాటక సాధన గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆ త్రాటక సాధన కూడా ఇక్కడ ఏం చెప్తాం మనం? త్రాటక సాధన ఎక్కడ చెప్పగలుగుతాం? త్రాటక సాధన చేసేటటువంటి వ్యక్తులు కూర్చుంటే చెప్పగలరు. ఇక్కడ కూర్చుని త్రాటక సాధన ఎలా చేస్తే ఇదైపోతుంది, ఎలా చేస్తే ఇదైపోతుంది అంటే నిజమే అవుతుంది. అంతగా చూద్దాం అప్పుడు ఇదంతా కూడా. అందుకే ధ్యాన యోగం అంతా కూడా సాధనమయం అంతా. ఎత్రో పరమ తేచిత్తం నిరుద్ధం యోగ సేవయ ఎత్ర సేవాత్మమాత్మానం పశ్చిన్నాత్మని తిష్టతి. ఈ యోగాభ్యాసంలో ఇంకో రకమైనటువంటి సాధన ఉంది, నీ గురువుని అన్ని చోట్ల చూసుకోవటం. అదే ఆ 20వ శ్లోకంలో ఉన్న సాధన. సుఖమాత్యంతి గమ్యత బుద్ధి గ్రాహ్యమతీంద్రియం వ్యక్తి ఎత్ర సేవాయం చిత్తస్కల్పి తత్వత. ఇంకో రకమైన సాధన ఏంటంటే అసలు మనస్సు బుద్ధిని దాటేసి మనసస్సు పరాబుద్ధి యో బుద్ధే ప్రశస్త. అదో రకమైన సాధన. యం లబ్ధ్వాచ పరం లాభం మన్యతే నాధిగమ్యత యస్మే స్థితో నదుఃఖేనా గురుణాపి విచార్యతే. ఇంతకీ ఇన్ని రకాల సాధనలు చెప్పాడు కదా. ఈ సాధనలో మనం ముందుకెళ్తున్నామా వెనకెళ్తున్నామా ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే మీకు లాభాలు రావటం మొదలెడు నిత్య జీవితంలో అనేక లాభాలు రావటం మొదలెడు. మామూలు లాభాలు కాదు, పరమమైనటువంటి లాభాలు రావటం మొదలెడతాయి. ఎలాంటి లాభాలు వస్తాయంటే ఇంత ఇన్ని లాభాలు వస్తాయా అని నువ్వే ఆశ్చర్యపోతావు. సంవిద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సౌచితం సనిశ్చయేన యోక్తవ్య యోగో నిర్విణ చేతస. ఏదైతే దుఃఖరూపముకు సంసార సాగరము సంసార సంయోగము లేనిచో మరియు దేని పేరు యోగమో దాన్ని తెలుసుకునవలను. అచ్చే యోగాన్ని విసుగులేనట్టి అనగా ధైర్యోత్సాహముతో కూడిన చిత్తముతో నిశ్చయపూర్వముగా సాధించట కర్తవ్యం. ఇక్కడ నీకు బోర్ కొడుతుంది అని ముందే చెప్పేసాడు. రెండు రోజులు మూడు రోజులు చేస్తాం, ఏంటి అస్తమానం కళ్ళు ముచ్చి కూర్చుంటుంది ఇంతగా ఏం చేయాలన్నాడు. ధైర్యోత్సాహంతో ధైర్యము ఉత్సాహము ఇవి రెండు ఉండాలి. ధైర్యం ఎందుకు? రిజల్ట్స్ రాకపోయినా మెకానికల్ గా చేసామనుకో, ఉత్సాహం లేకుండా చేసామనుకో రిజల్ట్స్ రావు. అంటే ధైర్యము ఉత్సాహము ఎప్పుడు వస్తుంది అంటే ఒంటరిగా కూర్చుని చేస్తే చచ్చినా రాదు. 10 మంది కలిసి చేసినప్పుడు ధైర్యము ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. సంకల్ప ప్రభవాన్ కామాన్ కామాన్ సర్వాన్ చేసట మనస్సైలేంద్రియ గ్రామం విని ఎన్యసమంతట. కాబట్టి మానవుడు సంకల్ప జనితమగు సకల కోరికలను నిశ్చేష్టముగా సిద్ధించి మరియు మనస్సు ద్వారా ఇంద్రియ సముదాయమును అన్ని విధములుగా చక్కగా నిరోధించి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సంకల్పం వదలాలి అని చెప్పేది ధ్యానం చేసుకున్నప్పుడు మాత్రమే, మిగతా టైంలో మీరు ఏం చేసుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాడి మనసు ఎక్కడ ఉండాలి? అంతే తప్ప టీవీ చేస్తున్నప్పుడు కూడా ఆపరేషన్ గురించి ఆలోచిస్తే బాగుండదు కదా, చేస్తాడు అలాగా. అంటే ఈ నియమాలన్నీ వాళ్ళు చెప్పేది ఎప్పుడో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు సాధన చేస్తున్నప్పుడే ఈ నియమాలు పాటించాలి, మిగతా టైం ఇప్పుడు మీరు ఏదైనా చేసుకోండి. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే అక్కడ కరెక్ట్ గా చేస్తే మిగతాటప్పుడు కూడా అదే భావన వస్తుంది లే అని మోసగా చూడండి. శనై శనై రుక్మే దుఃఖ దుతికి విజయ ఆత్మ సంస్థం మన కృత్వ నకిం జరిపి చింతే. మనందరికీ ఏం చేయాలి, క్రమక్రమంగా అభ్యాసం ఏం చేయాలి అంటే మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటే దాన్ని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి నువ్వు దేని మీద మనసు పెట్టావో దాని మీద, ఈ మనస్సు ఎలా పెడతాం మనం, ఏ విధంగా పెట్టాలి అనేది మళ్ళా సాధనలో చెప్పవలసింది. యతో యతో నిశ్చరతి మనశ్చంచల మత్స్యం తతస్తతో నేమేత దాత్మన్ నేవ శన్య. అలా వెళ్ళిపోతూ ఉంటే ప్రశాంత మన సంహేనం యోగినం సుఖమత్తమం ఉపేతిశాంత లేశం బ్రహ్మభూతమ కల్మషం. ఏలనగా ఎవరి మనస్సు చక్కగా శాంతమైనదో పాపరహితమై మరియు దేనియందరి రజోగుణము శాంతమైపోయినదో సచ్చిదానంద ఘనరూపుడకు బ్రహ్మతో ఏకత్వము సాధించినట్టు యోగికి ఉత్తమమగు ఆనందము లభించును. ఇంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మష సుఖేన బ్రహ్మ సౌస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని దీక్షతే యోగ యుక్తాత్మ సర్వత్ర సమ దర్శన. నువ్వు సాధనలో ముందుకు వెళ్తున్నావు అన్న దానికి చాలా పెద్ద నిదర్శనం ఏంటి అంటే అందరిలోనూ నువ్వు కనిపించటం మొదలెడతావు. అదే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుర్యుల్లభాన్ని అరవిందోకి వచ్చినటువంటి అనుభూతి, నువ్వు కరెక్ట్ మార్గంలో వెళ్ళావు అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఏంటి అంటే ఈ లక్షణాలు నీలోకి వస్తాయి. వ్యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి సస్యాహం ప్రణశ్యామి సజమైన ప్రణశ్యతి. ఈ స్థితికి వెళ్ళిపోయాక ఇంకా సాధనలో అడ్డంకున్నావు. కానీ సాధన ఇంకా చాలా స్టేట్లు ఉన్నాయి ఇక్కడ. అక్కడితో సాధన ఆగదు, సాధన మొదలవుతుంది. ఎక్కడితో? అన్ని చోట్ల శిష్యుడిని చూస్తాం, ఆ గురువునే నీలోనూ చూసుకుంటాం అన్నిట్లోనూ చూసుకుంటాం. చూసుకున్నాక అసలు సాధన మొదలవుతుంది. మనమేమనుకుంటాం అదే సాధన యొక్క పరిణతి అనుకుంటాం. సర్వభూత స్థితం వ్యోమాం భజత్రేకత్వమాస్కృత సర్వధావర్తమానోపి సయోగి మైమర్తతే. ఎందుకని చెప్తున్నాడు? ఆరో అధ్యాయం మీద అంతా చెప్పిస్తున్నాడు. ఇంకా భగవద్గీత ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే ఇంకా 12 ఉన్నాయి. అంటే ఈ స్థితి వచ్చాక ఇంకా ఎన్ని స్టేట్లు ఉన్నాయి? 12 స్థితులు ఉన్నాయి. అర్థమవుతుంది కదా? అంచేత మనం ఏది సమాధి అనుకుంటున్నామో ఏదో స్టార్టింగ్ పాయింట్. అందుకే సిద్ధి సాయి వాళ్ళకి కూడా చాలా సాధనలు ఉన్నాయి ఇంకా చేయవలసినవి. కానీ మనకు కాదు, ఎంఎస్ తెలియని వాడు పిహెచ్డి చేయాలి పోస్ట్ అక్షన్ అంటాం. కానీ స్టూడెంట్ వరకు ఆయన గురువే. అంచేత ఎవరి సాధన ఆగదు అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా సాధనలు అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇంచేత అది అనంతం కనుక అనంతమైంది ఆగిపోయింది అన్నావు అనుకో, అది అనంతం కాదుగా. అంచేత ఆ మూర్ఖత్వం నుంచి ముందు హిందువులు బయటపడాలి. ఈ ముక్తి అనేది ఏదో ఉంది, ఆ ఆనంద స్థితిలో నిరంతరం ఉండిపోతా ఉండవు. అక్కడ ఇంకా ఉచ్చస్థాయి ఉంటాయి. అయితే ఏంటంటే అక్కడ ఈ బాధలన్నీ ఉండవు. అంటే అక్కడంతా ఆనందంలో ఉండేటటువంటి స్థాయి భేదాలు ఉంటాయి. సర్వభూత స్థితం వ్యోమాం భజన్ ఏకత్వమాస్తుత సర్వధావర్తమానోపి సయోగి మై వర్తతే. ఆత్మోపన్యేన సర్వత్రా సమం పశ్యతి యోజన సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమోమత. అర్జున వాచ యోయం యోగస్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. కబుల్ చెప్పబాకాన్నాడు. నువ్వు చెప్తేవో మనస్సు కంట్రోల్ అయిపోతే అదైపోతుంది ఇదైపోతుంది ఇదైపోతుంది అని ముందు అది కంట్రోల్ అవ్వాలి కదా. అంటే ఏం చెప్తాడు? ఓ మధుసూదన, మీరు ఏ యోగమైతే సమభావముతో చెప్పినారో మనస్సు చంచలమైనదైనందున దాని నిశ్చితిని నేను చూడగలుగుతున్నాను. అది రాదు. చంచలన్నీ మనకిష్ట ప్రమాది బలవర్ధుడం సత్యాహం నిగ్రహం మన్యే వాయో రేపు నిష్కరం. గాలిని ఎలా పట్టుకోలేము, మనస్సుని ఎలా పట్టుకోలేము. నువ్వేమో దాన్ని కంట్రోల్ చేసేసుకో మ్యాజిక్ జరిగిపోతాయన్నావు. శ్రీ భగవాన్ వాచ అస్మిత్యం మహాబాహో ధనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంటేన వైరాగ్యం గుంజతే ఉన్నాయి బాబు, కంట్రోల్ అవుతుంది. చాలా మంది చేశారు, దానికి రెండు చేయాలి, అభ్యాసము వైరాగ్యం. వైరాగ్యం ఎప్పుడు? సాధన చేస్తున్నప్పుడు. సాధన చేస్తున్నప్పుడు వైరాగ్యం ఉండాలి. అంటే అప్పుడు సాధన ఎందుకు చేస్తున్నాను అంటే మా అమ్మాయికి పెళ్ళవాలని, నాకు డబ్బు కావాలని చేస్తే అది సాధన కాదు. కానీ అదంతా సాధన చేస్తున్న తర్వాత బయటకు వచ్చేసాక నువ్వు కోరుకో. అది ఆ బ్యాలెన్స్ చాలా మందికి తెలియదు. నువ్వు దేవుణ్ణి పూజ చేస్తున్నప్పుడు కోరుకుంటావు, మెడిసిన్ చదువుతున్నప్పుడు డబ్బు కావాలి అని కోరుకోవు, మెడిసిన్ చదువుతున్నప్పుడు నీకేం కావాలి, మెడిసిన్ నేర్చుకో. మెడిసిన్ నేర్చుకున్నాక ఆ మెడిసిన్ నీకేమిస్తుంది, నువ్వు ఏమడిగితే అది ఇస్తుంది. కానీ అప్పుడు డబ్బే ఆలోచిస్తావు, మెడిసిన్ చదవలేదు అనుకో, ఏమవుతావు? ఈ వైరాగ్యము అభ్యాసము అనేది నువ్వు కళ్ళు మూసుకుని సాధన చేస్తున్నప్పుడు ఉండాలంటే, మిగతా టైం ఎప్పుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అసలు చేయాత్ అంతేనా, అసంయతాత్మన యోగో దుష్పాపైతి నేమతి పశ్చాత్మన తేదతా శక్తో వాప్తము పాయత. అర్జున, మనస్సును వశము గాధించుకొనలేని వానికి యోగము దుష్ప్రాప్యమే. కరెక్టే, మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతే యోగము లభించదు. కానీ మనస్సులో అదుపులో ఉంచుకుని ప్రయత్నము చేయు పురుషుడు సాధన వల్ల దాన్ని పొందటము శక్యమని నా అభిప్రాయము. అంటే కృష్ణుడు అభిప్రాయం అంటే అర్థం ఏంటి? అది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఏంటి? ఆ టైంకి మీరు అది చేసేసుకుంటూ ఉండాలి. అర్జున వాచ ఐతి శ్రద్ధ యోపేతో యోగ శల్త మానస అప్రాప్తి యోగ సమసిద్ధిని సాంగతి ఇంకిష్టం ఎంతటి. ఇంకా అర్జునుడికి నాని డౌట్స్ ఉండవు. సరే బాబు, ప్రాక్టీస్ చేసుకున్నాను నేను మంచిగా. అప్పుడేమవుతుంది? కచ్చిన్ ఉభయ విభ్రష్ట చిన్నాభ్రమేమో నచ్చతి అప్రతిష్ట మహాబాహో విమూఢో బ్రహ్మణిపతి. ఓ మహాభుజ, అలా భగవత్ప్రాప్తి మార్గము నుండి మోహములో పడిపోయి నిరాశ్రయుడు పురుషుడు ఎదిరి ముక్కలైపోన్నట్టు మేఘం వలె ఉభయభ్రష్టుడై నశించిపోగాలుడు కదా. ఏతన్మేషం సేయం కృష్ణ చేతు మరహస్య చేసత తదన్యసం శేష చేత నహిపద్యతి. ప్రభో శ్రీకృష్ణ, నా ఈ సంశయమును సమగ్రముగా చెల్లించటకు మీరలే తగినవారు. కారణమేమనా, మీరు తప్ప ఈ సంశయమును నివారింపదగిన వారు మరొకరు లభించటం సంభవము కాదు. డౌట్ ఏంటో అర్థమైంది కదా. నువ్వేదో అంతా మ్యాజిక్ జరిగిపోతాయి, గొప్ప జరిగిపోతుంది, ఇది అయిపోతావు అది అయిపోతావు అన్నావు. సరే నువ్వు చెప్పావు కనుక నేను సాధన మొదలెట్టేశాను, మధ్యలో చచ్చాను. అంటే చావటం రెండు రకాలుగా ఉంటుంది. సాధన మానేయటం కూడా సాధన కాలేగా. ఎక్కువ మంది అలా చచ్చిపోతూ ఉంటారు, సాధన మొదలెడుతూ ఉంటారు, మళ్ళా మానేస్తూ ఉంటారు. అప్పుడేమవుతుంది? సరే పూర్తిగా వాడు అవసరపడుతూ సాధన చేస్తే నిజంగానే చచ్చిపోయాడు. అప్పుడేమవుతుంది? రెండు విధాలా ఏం జరుగుతుంది? మనకి కనిపించేది ఏంటి? పోయినట్టేగా, లాభం ఏమైనా అవ్వలేదుగా, అర్థమవుతుందా? అంటే నువ్వు ఒకరోజు సాధన చేసావు మానేసావు, రెండు రోజులు సాధన చేసావు మానేసావు, నాలుగు రోజులు సాధన చేసావు మానేసావు, కొన్ని సంవత్సరాలు సాధన చేసావు మానేసావు. స్థితి రాలే, ఏ స్థితి రాలేదు, మనో నిగ్రహం రాలే. చివరికి ఒకరోజు నిజంగానే చెప్తుంది. అలాంటి వాడికి మధ్యలో మానేసిన వాళ్ళు ప్రతి చివర మనోనిగ్రహం సాధించకుండా అయిన వాళ్ళ గతి ఏమవుతుంది? శ్రీ భగవాన్ వాచ పార్థ నైతే నాముత్ర వినా దుష్కస్య విద్యతే నహి కళ్యాణ దుష్కస్య దుర్గతి కాటగచ్చతి. ఒక్కసారి కూడా వాడు దీన్ని ప్రయత్నం చేసి ఉంటే జీవితంలో తర్వాత దాన్ని వదిలేసినా పర్వాలేదు, ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు మళ్ళా వాడు సన్మార్గంలో పడిపోతాడు, అది గ్యారంటీ. ఇక్కడ మేము చేయగలమా చేయలేమా, మేము చేయలేమేమో అని చాలా మంది మానేస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు చేసేటువంటి గ్యారంటీ అంటే నువ్వు కేవలం ఇది విన్నా, ఆచరించకపోయినా పర్వాలేదు, కేవలం ఇది నువ్వు విన్నా కూడా ఇది నీ మనసులో ఎక్కడో అతుక్కుపోతుంది. అది అతుక్కుపోయాక మళ్ళీ దేశకాల పరిస్థితులు బట్టి దానికి తగిన వాతావరణం వస్తే మళ్ళా లేదు. ఇప్పుడు మనం అదే వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, మన జీవితాల్లోని చూస్తూ ఉంటాం కదా. కొన్ని రోజులు సాధన చాలా బాగా జరుగుతుంది, మళ్ళా మళ్ళీ ఆ వాతావరణం వస్తూ ఉంటుంది, మళ్ళీ లేస్తూ ఉంటుంది. అర్థమైందా ఏం జరుగుతుందో? అంటే ఏం చెప్తున్నాడు? ఓ పార్థ, భగవత్ ప్రాప్తికి ప్రయత్నించే సాధకుడు ఈ లోకమును గాని పరలోకమును గాని నాశనము పొందడు, ముందు అది గ్యారంటీ. ఎందుకనగా ఓ స్నేహపాత్రుడా, ఆత్మోద్ధరణ కొరకు కర్మాచరణము గావించినట్టు ఎవరైనాను సరే దుర్గతిని పొందగాలడు. అసలు వాడికి బాధ రాదు. ప్రాప్త పుణ్యకృతాంగే యోగ ప్రశ్నటువంటి వాడు ఖచ్చితంగా వాడు పూర్వకాలంలో చేస్తున్న ప్రారంభ కర్మల వల్ల వచ్చే స్థితి కంటే ఉన్నత స్థితిలోనే ఆ జన్మలోనే వెళ్తూ ఉంటాడు. వాడు సాధన చేసుకుంటూ ఉంటాడు, ఉన్నత స్థితికి వెళ్తూ ఉంటాడు. ఒకవేళ శరీరం వదిలేస్తే ఇంకా శ్రీమంతుల ఇంట్లోనే ఎక్కువ పుట్టాడు. అథవా యోగి నామేవా తులే భవతి ధీమత ఏతద్దితుర్లవతరం లోకీ జన్మే దీదృశం తత్ర సంబుద్ధి సంయోగం లభతే పరోదేహికం యత తేచి తోభూయ సంసిద్ధో కురునందన. అక్కడ ఆ పూర్వజన్మలో చేసినటువంటి సాధనలు అడిగి గుర్తుకొస్తాయి. అందుకే మీకు చెప్పేది ఏంటి, మీరు ఇదంతా ఏదో సాధన చేయాలనుకోకండి. ఈ సాధనలన్నీ ఇప్పుడున్నటువంటి వ్యక్తుల్లో, మీరే కాదు ఇప్పుడున్నటువంటి వ్యక్తుల్లో ఐదుగురులో ముగ్గురు ఆ యోగ స్థితిలో ఉన్నవాళ్లే. వింటనే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ వాతావరణం వాళ్ళు కల్పించుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు నేను నెక్స్ట్ జనవరి నుంచి మొదలెట్టేది ఏంటంటే అసలు ఆ వాతావరణం ఇచ్చి చూద్దాం. మరి వాడు ఋషులు అలా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఐదుగురిలో ముగ్గురు ఆ స్థితిలో ఉండి ఉంటే ఆ వాతావరణమే కనుక ఇస్తే తత్ర తంబుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. అలాంటి వాతావరణంలో పూర్వజన్మలో చేసినటువంటి సాధనలన్నీ కూడా వాడికి గుర్తు వస్తాయి. భూయ సంసిద్ధ కురు నందన పూర్వాభ్యాసేన తేనేవ హే తేహవ శోభిత జిజ్ఞాసరూప యోగస్య శబ్దబ్రహ్మాది వర్తతే. అవశ్యుడైపోయి పూర్వజన్మలో సాధనలు విచ్చేసిన్నాడు కదా అంటే ఆటోమేటిక్ గా వాడిని ఆ చిత్తు లాక్కుంటుంది తన మార్గంలో. ప్రయత్నాద్యత మానస్సు యోగి సంసిద్ధి కల్పిత అనేక జన్మ సంసిద్ధిని తతో యాటిపరాంగితి. అలాగ అనేక జన్మ సంసిద్ధతతో పూర్ణత్వాన్ని కలిపాడు. అనేక జన్మల సంసిద్ధత అని ఎప్పుడు చెప్పాడు, 5000 సంవత్సరాల కిందట చెప్పాడు. అంటే ఈ లోపల మనం కొన్ని జన్మలైనా ఎత్తుంటాం కదా, ఇంకొక మనకు కూడా ఎక్కువ అడగక్కర్లే, అనేక జన్మ సంసిద్ధి మనకిచ్చింది. కావలసింది ఏంటి అంటే ఆ వాతావరణం మనం తెచ్చుకోలేకపోతున్నాం. తత్ర సంబుద్ధి సంయోగం, అలాంటి వాతావరణం వస్తే తప్ప ఆ బుద్ధి మళ్ళా దాన్ని పట్టుకోలేదు. దానికి ఏం చేయాలి అన్నది తీవ్రంగా ఆలోచించమంటున్నాను నేను. ఎలాగ అలాంటి వాతావరణం మనం నియమించాలి, ఎలా తెలుస్తుందని మనకి ఇలాంటి పుస్తకాలు చదివితే ఇక్కడ చెప్పాడు కదా ఎలా చేయాలో. దాన్ని సీరియస్గా చదవండి. మీరు ఇక్కడ విని వెళ్ళిపోవటం కాదు, ఇందాక ఇంటికి వెళ్ళాక మననం చేయండి. ఎలాగా ఈ వాతావరణం ధ్యాన యోగంలో 6వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినటువంటి వాతావరణం మనం ఎలాగా తయారు చేసుకోగలం. తపశక్తిని కోయోగి జ్ఞాని ప్యభిమతోదిక కర్మభ్యష్టాది కోయోగి తస్మాత్ యోగి భవార్జున. వీళ్ళందరికంటే కూడా యోగి చాలా గొప్పవాడు కనుక నువ్వు యోగివిక. యోగి నామకు సర్వేషాం మధ్య దేనాంతరాత్మన శ్రద్ధావాం భజ దయ్యోమాం సమే యుక్తతమో మత. ఓ ప్రియమిత్రమా, యోగులందరిలో కూడా ఎవడైతే శ్రద్ధావంతుడో నాలో లగ్నమైనటువంటి అంతరాత్మతో నిరంతరము నన్ను భజించుతుందనో అట్టి యోగి పరమశ్రేష్ఠుడని నా నిశ్చితాభిప్రాయము. అంటే నిరంతర అంతరాత్మ అంటే ఏంటి, ఇలా నడుస్తున్నా చేసుకున్నా ఏం చేస్తున్నా ఆ పరమాత్మ యొక్క శక్తి నా శరీరాన్ని నా కోరికల్ని నా మనస్సుని మార్చివేస్తోంది అనే మానసిక స్థితి నిరంతరం ఉంచుతుంది. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని కేశోయం శోభరహితో భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్చి మా కష్య దుఃఖమాప్నుయా పుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతః శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ తమసో మా